గాయత్రి సావిత్రి కుండలిని. ఈ విద్యను మెల్లిమెల్లిగా మానవ జాతికి ఒక విజ్ఞానంగా అందజేసే ప్రయత్నం మనం నిన్నటి నుంచి మొదలెట్టాం. అంచేత మీరు నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. రిపీటెడ్గా అనేక సార్లు నేను చెప్తున్నా, మీ మానసిక దృష్టికోణంలో మార్పు రావటం లేదు. ఆ మార్పు ముందు రావాలి. వైద్యం చేయదలుచుకున్న వాడు యొక్క మానసిక స్థితిలో మార్పు ఏంటి అంటే, ఏది చూసినా వాడు ఇది ఏ రోగము అనేటటువంటి దృష్టితో చూస్తాడు. వాడికి అన్ని చోట్ల రోగాలే కనిపిస్తాయి. రోగాలతో పాటు ఏం కనిపిస్తుంది వాడికి? ఆ రోగ నివారణకి ఏ విధమైనటువంటి విధానము అవలంబించాలి, ఆ దృష్టికోణము మెడిసిన్. వైద్యం యొక్క దృష్టికోణం ఏమిటి అంటే, రోగ నివారణ ప్రముఖ ఉద్దేశ్యం. ఇంకా రోగ నివారణకి కావలసినటువంటివన్నీ వాడు చదువుకుంటాడు. ఎనాటమీ చదువుతాడు, శరీరం ఎలా నిర్మించబడిందో చదువుతాడు, శరీరంలో ఏ ఏ భాగంలో ఏ ఏ ఎముక, ఏ విధమైనటువంటి ఎముక, ఏ విధమైనటువంటి నాడీ మండలము, ఏ విధమైనటువంటి రక్త ప్రసారణ విధానాలు ఉన్నాయి, ఇవంతా కూడా వాడి ఉద్దేశ్యం. రోగం ఎందుకు వచ్చింది, రోగము ఎలా నివారింపజేయాలి అనేటటువంటి దానికి ఇదంతా చాలా ముఖ్యం. అంతే తప్ప నేను మందులు ఇవ్వటం నేర్చుకుంటున్నాను కనుక నాకు శరీర నిర్మాణం అక్కర్లేదు, తల్లి గర్భంలో శిశువు ఎలా పెరుగుతుందో నాకు తెలుసుకోవాల్సిన పని లేదు. లాజిక్ కరెక్టే కదా. రోగం తెలుసుకోవటానికి శరీరం ఎలా నిర్మించబడిందో తెలియాల్సిన పని లేదు కదా. కానీ ఎందుకు నేర్చుకుంటాం? రోగ నివారణకు అది సహాయపడుతుంది. ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ అవ్వాలి అంటే మొట్టమొదటి ఏం చెప్తాం మనం, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బాగా రావాలి వాడికి, ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఉండాలి. ఆ సబ్జెక్టు నేర్చుకుని ఉన్నవాడికే ఇంజనీరింగ్లో ఏదైనా వాడు ముందుకు వెళ్ళగలడు. లేదండి, నేను ఆర్ట్స్ గ్రూప్ చదివాను కానీ నాకు ఇంజనీరింగ్ కావాలని ఉంది అంటే సీట్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఏం చెప్తారు కండిషన్ ముందు, నువ్వు ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా లేదా. పాస్ అయిపోగానే నీకు సీట్ ఇవ్వరు, మళ్ళా ఏం చేయాలి నువ్వు? ఎంట్రన్స్ రాయాలి. ఆ ఎంట్రన్స్ మీ ఇష్టం వచ్చినట్టు చదువుకుంటే సరిపోదు. విశేషమైనటువంటి ఆ సబ్జెక్టులో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు దగ్గర గంటలు గంటలు మీరు కూర్చొని నేర్చుకోవాలి. ఇక్కడ అదే దృష్టికోణముతో మనం క్లాసులు మొదలెట్టబోతున్నాం. మీరు నేను ఎన్ని సంవత్సరాల పాటు ఇలాగ ఒక గంట అరగంట క్లాసులు చెప్పుకున్నా ఎప్పటికీ పూర్తి కాదు. ఇది ఓపెన్ యూనివర్సిటీ టైప్లో మనం దీన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంచేత మనం నేర్చుకునేటటువంటి ఈ విద్య ఒకే మాటలో చెప్పాలి అంటే సంజీవని విద్య. హౌ టు లివ్, జీవించటం ఎలా అనేటటువంటిదే ఆధ్యాత్మికత. ఎంత కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి జీవించగలిగేటటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఏదో ఒకసారి మీరు ప్రాణాయామం చేసేసి, అది కూడా రోజు కాదు, ఎప్పుడో మీకు మూడు వచ్చినప్పుడు కూడని విధానంలో, దాని గురించి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా నేర్చుకోకుండా, అలాగే మంత్ర జపాన్ని, జపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, జపం ఎందుకు చేస్తున్నాం మనం, తెలియకుండా చేస్తున్నాం మనం. ఎందుకు చేస్తున్నాం జపం అంటే భగవత్ సాక్షాత్కారం వస్తుందని కొందరు, దానికోసం ఎవరూ చేయటం లేదు, చాలా మాట అంటూ ఉంటారు. రెండవది ఏమంటారు, ఏదో కోరికలు తీర్తాయండి. ఈ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అర్థం చేసుకోండి. మీ మానసిక స్థితి, ఒక విద్యార్థి యొక్క మానసిక స్థితి రానంత వరకు మహానటన అవుతుంది. పేర్లు ఎంత గొప్పది మనం చెప్పుకున్నా కూడా ఆ విషయము మనకి అర్థం కాకపోవటమే కాకుండా ఆ విషయాన్ని మనం నవ్వుల పాలు చేస్తాం. అందుకే తమాషా ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో చాలా పేరు పొందినటువంటి మహనీయులందరినీ ముందు పిచ్చివాళ్ళు అన్నారు. రామకృష్ణ పరమహంస అని పగలా ఠాకూర్ అన్నారు, లారీ మహర్షి అని పగలా బ్రాహ్మణ్ అన్నారు. ఆయన మిలిటరీ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అందరూ ఏమనేవారంటే, ఈయన ఉద్యోగం చేస్తూ వస్తూ ఉండేవాడు, క్లర్క్గా పనిచేస్తూ ఉండేవాడు మిలిటరీ సంస్థలో, పిచ్చివాడు కానీ మంచివాడు. పొన్నేళ్ళు అదొక్కటి పాపం, ఆయనకు ఒక ప్లస్ పాయింట్, పిచ్చివాడే కానీ మంచివాడు. వెంకటేశ్వర స్వామిని పిచ్చివాడు, గణపతి సచ్చిదానంద స్వామిని పిచ్చివాడు. భావార్థంతో నేను చెప్తున్నాను, మీకు ఆధ్యాత్మికత గురించి ఏమీ తెలియదు, తెలిస్తే ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళకి మీరు సహాయపడాలి. కానీ ఏం చేస్తారు, పిచ్చివాడంటారు. సత్యసాయి బాబాని ఏం చేశారు, గుండు తొలగించి నిమ్మకాయను మద్దన చేసేవాడు, ఎందుకంటే పిచ్చివాడు. ఇప్పుడు 2/3 ఆఫ్ ది ప్రపంచము ఆయన పాదాక్రాంతమైన మనలో చాలా మంది ఆయన గురించి ఏ అవగాహన లేదు. నువ్వు నమ్మిన గురువు గురించి ఉన్న గొప్పతనం నీకు తెలియదు, అది వేరే విషయం. ఎందుకు నమ్ముతున్నావు అంటే 10 మంది నీకు తెలుసున్నటువంటి వాడు, లేకపోతే నువ్వు ఎవరు గొప్పవాడు అనుకుంటావో వాడు వాడిని నమ్ముతున్నాడు కనుక నువ్వు నమ్ముతున్నావు. నాకు చాలా బాగా గుర్తుంది, ఒకసారి ఎగ్జామినర్గా ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు సత్యసాయి బాబా గురించి చర్చ వచ్చింది. నేనన్నా మనం ప్రాక్టికల్ ఎగ్జామినర్స్గా వచ్చాము, సత్యసాయి బాబా గురించి ఇక్కడ మనం చర్చించుకోవద్దు, అదంతా ఎందుకు లేవు, నువ్వు ఒపీనియన్ ఏంటో చెప్పన్నాడు. నా ఒపీనియన్ నేను చెప్పటానికి ఏముంది, నా దృష్టిలో ఆయన ఖచ్చితంగా అవతారం బుద్ధి. ఎవరి గురించి చెప్తున్నానో అర్థమవుతుంది కదా. సత్యసాయిబాబా గురించి చెప్తున్నాను. నా దృష్టిలో ఆయన అవతారమూర్తి. సైన్స్ చదివి నువ్వు, అందులో ఎలక్ట్రోకెమిస్ట్రీలో పిహెచ్డీ తీసుకున్న నువ్వు, ఇది నమ్ముతున్నావా? నమ్మకం కాదయ్యా, నాకు తెలుసు అన్నా. నీకు ఆ మాటకి తేడా తెలుసో తెలియదో నాకు తెలియదు. నమ్మకం కాదు నాకున్నది. ఐ నో మీరు ఆ మాట అనగలరా? నాకు తెలుసు, నేను నమ్మినటువంటి వ్యక్తి. నేను ఏమనుకుంటున్నాను అదే అన్నది మీకు నమ్మకమా, మీకు నాలెడ్జా? తేడా అర్థమవుతుందా? నమ్మకం అంటే అది ఏ క్షణంలో అయినా పోవచ్చు, కానీ నాలెడ్జ్ పోదు, ఇంకా ఇంకా గట్టిపడుతూ ఉంటుంది. అంచేత ఆ మాట అన్నాను అతనితో. నేను ఒక ఎయిర్ కండిషన్డ్ హోటల్లో ఎగ్జామినర్స్ అంటే భలే ఛాన్స్ లేమ్మా, మంతా టైం అప్పుడు మర్యాద ఇవ్వరు. కానీ ఎవరు ఎగ్జామినర్గా వచ్చినప్పుడు మాత్రం భలే మర్యాదలు జరుగుతాయి మాకు. అంచేత ఎయిర్ కండిషన్ రూమ్లో హోటల్లో మాట్లాడుకుంటున్నాయి. ఐ నో అన్నా, వాడికి ఏం అర్థమైందో నాకు తెలీదు. సరే నేను నీతో వాదన ఎందుకు అనుకున్నాం. ఆ మాట ఆ రోజు అయిపోయింది. రెండో రోజు వచ్చి, రామకృష్ణ నువ్వు చెప్పింది కరెక్టేను, సత్యసాయి బాబా ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అన్నాడు. అదేంటే నిన్ననే కదా నన్ను మూర్ఖుడు అన్నావు, ఇంత చదువుకున్నవాడివి నువ్వు కూడా నమ్ముతున్నావా అన్నావు. మరి వాడు సడన్ గా ఆయన గ్రేట్ మ్యాన్ ఎందుకు అయిపోయాడు? నేను ఇవాళ పేపర్లో పడింది, హైకోర్టు జడ్జి కూడా ఆయన శిష్యుడే. అంటే ఈ మహానుభావుడి యొక్క దృష్టికోణం ఎందుకు మారింది? సత్యసాయి బాబా యొక్క గొప్పతనము తెలిసి కాదు. ఎందుకు మారింది? వీడి ఉద్దేశంలో ఎవడు గొప్పవాడో వాడు ఆయన్ని ఒప్పుకున్నాడు. అది రైతా తప్ప నేను దాని గురించి మాట్లాడటం లేదు. మీ యొక్క ఆలోచన విధానం దాని నుంచి బయటపడాలి. మీరు మీ అనుభూతితో మీరు ఈ విషయాన్ని గుర్తించగలగాలి. అంతే తప్ప ఫలానా వాడు ఎవడో మంచివాడు కనుక, వాడి మీద నాకు నమ్మకం ఉంది కనుక, వాడు చెప్తున్నాడు కనుక నేను నమ్ముతున్నాను. మొదలు అలాగే అవుతుంది. ఎప్పుడైనా ఎప్పుడైనా మొదలు అలాగే అవ్వాల్సిందే కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది నేర్చుకుంటూ ఉంటే మనం ముందే ప్రశ్నించాం, వాడు చెప్తున్నది వింటూ వెళ్తాం మనం. ఇలాగే ఎందుకు ఉండండి, ఏ ఇలాగే ఎందుకు రాయాలండి, నేను ఇంకోలాగే రాస్తానన్నాడు అనుకోవడైనా రాయొస్తూ, కానీ వాడి భాష వాడికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ మనస్సులు మారాలి, అంత ఈజీగా మారదు. మారదు అంత ఈజీగా, మారకపోవటే మంచిది. సులభంగా మారేటటువంటి మనస్సులు దేన్నైనా మనం విని దాన్ని నమ్మేస్తూ ఉంటే మీరు ఎదగలేరు కదా. అంచేత మీ యొక్క ఈ స్వభావం చాలా మంచిది. ఏంటి? తొందరగా మారకపోవడం. కానీ ఒకసారి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మారినటువంటి మనస్సును మళ్ళీ మార్చుకోకూడదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఆధ్యాత్మిక విద్యకు మొదటి మెట్టు. అది లేకపోవటం వల్ల ఇన్ని మతాలు ప్రపంచంలో ఉన్నా కూడా అది ఆధ్యాత్మిక విద్యగా గుర్తింపబడటం లేదు. విద్యగా అన్నాను. విద్య అంటే ఏంటి? చెప్పి నేర్చుకునేది. ఒక టీచర్ చెప్తూ ఉంటాడు, ఇంకోడు నేర్చుకుంటూ ఉంటాడు, దాన్ని విద్య అంటాం మనం. ఇంగ్లీష్ ఒకడు చెప్తూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. తెలుగు ఒకడు చెప్తూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. కెమిస్ట్రీ ఒకడు చెప్తూ ఉంటాడు, నేర్చుకుంటూ. కొన్ని విద్యలలో థియరీ ఒక్కటే సరిపోదు, దాంతోపాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. నిత్య జీవితంలో విద్య ఎంత ఎక్కువ ఉపయోగపడుతుందో ఆ విద్యకి ప్రాక్టికల్స్ అంత ఎక్కువ ఉంటాయి. థియరీ చాలా తక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. విద్య నేర్చేసుకున్న తర్వాత అసలు థియరీ ఉండనే ఉండదు అక్కడ, అంత ప్రాక్టికల్స్ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, ఎంబీబీఎస్ చదివాడు, ఎండీ చదివాడు, దాన్ని బట్టి 5-6 ఏళ్ళు వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. చదివినప్పుడు థియరీ ఉంటుంది, కానీ ఇంకా ప్రాక్టీస్లోకి వచ్చాక థియరీ ఏమి ఉండదు. నిరంతరము పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి వాడు నిద్రపోయేంత వరకు ఏం చేస్తూ ఉండాలి, వాడు ప్రాక్టికల్స్ చేస్తూ ఉండాలి. ప్రాక్టికల్స్ అంటే అర్థమైంది కదా, బతికి ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద వీడి అనుభవాన్ని ఉపయోగిస్తూ ఉండాలి వాడు. మందు వేయాలంటే అంతే కదా, ప్రాక్టికల్గా వేయాలి తప్ప ఉండండి. నేను థియరీ చెప్తాను నీకు అంటే వాడికి ఏం లాభం? మలేరియా ఎందుకు వస్తుంది ముందు మీకు కూర్చోబెట్టి చెప్తాను, నేను మలేరియా యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్తాను అంటాడా? మలేరియా యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎవరికి తెలియాలి? థియరీలో వీడు విద్య నేర్చుకుంటున్నప్పుడు తెలియాలి. పేషెంట్ వచ్చాక వీడికి తెలియవలసింది ఏంటి, ఇది మలేరియా అని తెలిస్తే దానికి ప్రాక్టికల్గా ఏ ట్రీట్మెంట్ చెప్పబడి ఉన్నదో ఆ ట్రీట్మెంట్ చేయటం రావాలి వీళ్ళకి. అవగాహన అవుతుందా? మీరు ఇది నేర్చుకోవాలి. ఇక్కడ ప్రాక్టికల్స్ ఏమిటి, ఏ విద్యకి? జీవించేటటువంటి విద్యకు, హౌ టు లివ్ అనేటటువంటి విద్యకు. ఈ విద్యకు 3 ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ 3 ఆధారాలు మీకు తెలిస్తే చాలు, ఏ విద్యకైనా 3 ఆధారాలు ఉంటాయి. 4 ఆధారము మన భౌతిక ప్రపంచంలో లేదు. ఏ విద్య నేర్చుకోవాలన్నా 3 ఉంటాయి. ఏమిటి ఆ 3 ముఖ్యమైనటువంటి ఆధారాలు ఆధ్యాత్మిక జగత్తులో? మొట్టమొదటిది ఏంటి అంటే, మీ జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహించవలసినటువంటి పనిముట్టు మనస్సు. ఆధ్యాత్మిక విద్యలో మీరు ఉపయోగించుకోదలుచుకున్నటువంటి పనిముట్టు ఏంటి అంటే మనస్సు. యు యూటిలైజ్ యువర్ మైండ్. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అంటాడు కృష్ణుడు. నన్ను నువ్వు ఎలాగ పూజిస్తే, పూజ దేంతో చేస్తాను, చేతులతో కాదు మనస్సుతో చేస్తాను. నీ మనస్సులో ఉన్నటువంటి భావాలకు నీ చేతుల్లో ఉన్నటువంటి కర్మకాండ ఒక ఉదాహరణ. నీకు నచ్చిన వాడి మెళ్ళలో దండ వేస్తావు, నచ్చని వాడి మెళ్ళలో కూడా దండ వేస్తావు. ఏ దండ వేస్తావు? చెప్పుల దండ. భావం అర్థమైందా? ఏం చెప్తున్నాను, నీ మనస్సులో ఉన్నటువంటి భావ ప్రకటీకరణకు నీ భౌతిక శరీరం ఉపయోగపడుతుంది, దాన్ని కర్మకాండ అంటాం. అంచేత కర్మకాండ వెనకాతల ఉండవలసిన ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే మనస్సు. ఆపరేషన్ చేయడానికి కర్మకాండ ఏముంది? చాకు పట్టుకోవడం, కోసేయడం, అంతేనా కర్మకాండ? అంతకంటే ఏమైనా ఉందా? ఆపరేషన్ చేయాలి, ఏం చేయాలి డాక్టర్? పడుకోబెట్టాను నిన్ను, కోసేస్తాడు. కానీ కొయ్యటం వెనకాతల వాడి మనస్సులో మొత్తము మానవ శరీరం యొక్క నిర్మాణం తెలిసి ఉండాలి. ఒకదానికి ఒకటి కోసాడు అనుకోండి, వాడు ఎక్కడ పడితే అక్కడ కొయ్యటానికి వీలు లేదు. వాడికి తెలిసి వస్తాడు ఎక్కడికి వస్తున్నాడు, ఎందుకు కోస్తున్నాడు, ఎంతవరకు కొయ్యాలో. కర్మకాండ వెనకాతల ఆలోచన ఉన్నది అని అర్థమవుతుంది కదా. మన పూజల వెనకాతల ఏవైనా ఆలోచన ఉన్నదా? ఏమైనా ఆలోచిస్తున్నారా అసలు మీరు? ఒక సింపుల్ గాజు పెట్టాలి అంటే డాక్టర్ శరీరం మీద ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి వీల్లేదు. కొన్ని చోట్ల శరీరంలో చాలా ప్రముఖమైనటువంటి నరాలు ఉంటాయి. చిన్న కొడుకు లేచి ఉండొచ్చు, ఏముందని ఇలా గట్టిగా నువ్వు నొక్కేస్తావు. మన అదృష్టం బాగుండి ఏంటి అంటే చాలా ప్రముఖమైనటువంటి నరాలన్నీ కూడా సూపర్ఫిషియల్గా ఉండవు. సూపర్ఫిషియల్గా అంటే అర్థమైనా పైపే భాగాల్లో ఉండవు, చాలా లోతుగా ఉంటాయి. కనుక నువ్వు ఎంత నొక్కినా ఏం అవదు. కానీ లోతుగా ఉన్నటువంటి ఆ నరాల యొక్క, ఆ మర్మాల యొక్క, ఆ సంధి స్థానాల యొక్క ప్రాముఖ్యత నీకు తెలియకపోతే మేలు చేయబోయి ఏం చేస్తారు మీరు? హాని చేస్తారు. అలాగే ఈ ఆధ్యాత్మిక విద్యలో, జీవించేటటువంటి కళలో, మనస్సుని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా, మీకు అర్థమైందో లేదో నాకు తెలియటండే. మీరేమనుకుంటున్నారు అంటే మీ మనస్సును మీరు ఉపయోగించుకుంటున్నారు అని. మీరేం ఉపయోగించుకుంటారు లేదు, మీరు మీ మనస్సు యొక్క బానిసలు. మీరేం మీ మనస్సును లొంగదీసుకోవటంలే, మనస్సు మిమ్మల్ని లొంగదీస్తోంది. ఈనాడు వీఆర్ ద స్లేవ్స్ ఆఫ్ అవర్ మైండ్. మనయేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. మనస్సే కారణము. నువ్వు బంధింపబడి ఉండాలి అన్నా, ముక్త స్థితిలో ఉండాలి అన్నా, కారణం ఏంటి అంటే మనస్సు. ఆ మనస్సు యొక్క శక్తిని మనము ఈ క్లాసెస్ లో తెలుసుకోబోతున్నాం. హౌ టు యూటిలైజ్ మైండ్. నిన్న ఒక సినిమా చూశాను నేను, చైల్డ్. అందులో డ్యాన్స్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని డ్యాన్స్ ప్రోగ్రామ్ చెందే ముందు వాడికి తొడలో గుండేసి కొడతారు. దాని తర్వాత హాకీ స్టిక్ పెట్టి చేతుల్ని కాళ్ళని ఆల్మోస్ట్ విరగొట్టినంత పని చేస్తారు. ఇంకొక 5 నిమిషాలలో వాడు డ్యాన్స్ చేయాలి. ఎటువంటి డ్యాన్స్? కుప్పిగంతులు అనుకునేటటువంటి మన డ్యాన్సర్. కుప్పిగంతులు కావు అని, ఏదైనా ఒక విషయం గురించి అవగాహన లేకపోతే అది కుప్పిగంతులుగానే ఉంటుంది. వీడి గురువు కాళ్ళు లేదు. వీడి గురువు అని పేరు పెట్టి పిలుస్తాడు. వాడు లేచి వచ్చి డ్యాన్స్ చేసి డ్యాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ వస్తాడు. మీ రియాక్షన్ ఏంటి దీనికి? ఇమ్మీడియట్గా మీరేమంటారు? అసంభవం. అసంభవం అనుకునేటటువంటి వాళ్ళు కుండలిని క్లాసులకి అనర్హులు. అది సంభవమే. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. అందువల్లనే నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మానవ జాతి భవిష్యత్తు ఎక్కడ వెళ్తున్నది అంటే సినిమాలు తెలుపుతున్నాయి. మనం ఆ దృష్టితో చూడం సినిమాల్ని. ఆ దృష్టితో చూస్తే సినిమాలు మీకు చాలా చెప్తాయి. ఇంకేంటే సినిమాలంతా కూడా గాయత్రి విద్య మీద ఆధారపడినటువంటి ప్రక్రియలు. అంచేత మీకు నచ్చినా నచ్చకపోయినా సినిమాలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, వాటిని నువ్వు ఉపయోగించుకోగలగాలి. నేను సినిమాలు చూస్తున్నాను, చాలా మంది సినిమాలు చూస్తున్నారు. నేను చూసేటటువంటి దృష్టికోణంతో చూస్తే అసలు ఆ సినిమా మీ జీవితాన్ని మార్చేస్తుంది. నా జీవితాన్ని మార్చివేసినటువంటి వాటిలో చాలా చాలా ప్రముఖ మాత్ర ఓ 7-8 సినిమాలకు ఉంది. మై లైఫ్ ఇస్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ దోస్ పిక్చర్స్. పూర్తిగా మారిపోయింది నా ఆలోచన విధానం కానీ, నా జీవించే విధానం కానీ. కానీ అలాంటి పిక్చర్లు తక్కువే ఉంటాయి. అది వేరే విషయం. తక్కువ ఉంటే ఏమైంది? మంచి పుస్తకాలు ఎన్ని ఉంటాయి? తక్కువే ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను అర్థమైంది కదా. మీ శరీరము పరిపూర్ణముగా పనికిరాని స్థితిలో ఉన్నా కూడా మీరు మనస్సును ఉపయోగించుకోగలిగితే మీ శరీరము అతి బలవంతుడైనటువంటి యువకుడైనటువంటి అంగ ప్రత్యంగాలు కరెక్ట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కంటే కూడా బాగా పనిచేస్తాయి. అది మొట్టమొదటి మీ మనస్సుల్లో దూరవలసినటువంటి మాట. ద పవర్ ఆఫ్ ది మైండ్. ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది మాస్టారు అంటారు. నేను చెప్తాను చాలా స్పష్టంగా, మీకు వచ్చేటటువంటి రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మీరు మానసికంగా బలహీనులైపోయారు. భారతీయ ఆధ్యాత్మిక విద్య ఏం చెప్తుంది అంటే మీరు మానసికంగా బలహీనులు కాకపోతే రోగం ఉండొచ్చు మీ శరీరంలో, కానీ మీకు ఆ బాధ లొంగదీయదు మిమ్మల్ని. క్యాన్సర్ లాంకిస పరమస్కి వచ్చింది, రమణ మహర్షికి వచ్చింది, చాలా మంది గురువులకి రకరకాలైనటువంటి బాధలు వచ్చింది. వివేకానంద, శంకరాచార్యులు వారు అయితే భయంకరమైనటువంటి రోగాలతో పీడితులై 40 సంవత్సరాల కంటే ముందు చనిపోయాడు. వివేకానంద 39th ఇయర్లో చనిపోయాడు. శంకరాచార్య వారు 32nd ఇయర్లో చనిపోయారు. ఇంకా చాలామంది ఉన్నారు అతి తక్కువ వయసులో చనిపోయినటువంటి మహనీయులు. కానీ వారి యొక్క మైండ్ పవర్ ఈనాటికి ప్రపంచాన్ని శాసిస్తోంది కాదా? వివేకానంద యొక్క ఆలోచనలు ఎవరికీ అర్థం కావు. చాలా బాగా గుర్తు నాకు, వివేకానంద లైఫ్ హిస్టరీ చదువుతున్నప్పుడు వివేకానంద తన చివరి ఘడియలలో బేలూరు మఠలో పచారాలు చేస్తున్నాడు పాపం. పొద్దున్న 9 ఆ ప్రాంతాల్లో 12 ఆ ప్రాంతాలకి శరీరం వదిలేశాడు. ఎనదర్ వివేకానంద మస్ట్ కమ్ టు నో వాట్ వివేకానంద హ్యాస్ డన్ అంటాడు. ఆయన అంటే ఎంత బాధతో ఆ మాట ఆయన గొనుక్కుంటున్నాడో మీకు అర్థమైందా? మన మనస్సులే లేవు మనకి. మీరు అంటారు నా మనస్సులు ఉన్నాయని, ఆ భావమే అర్థమైంటే ఆ వివేకానంద ఆ బేలూరు మఠాన్ని నిర్మించుకుని రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి సత్యాలను ప్రపంచానికి రోజు చెప్పుకుంటూ వెళ్తూ చివరి క్షణాలలో ఆయన అన్నటువంటి మాట అది. ఎవరికి అర్థమవుతుందట వివేకానంద ఏం చేశాడు అన్నది? మళ్ళీ ఇంకో వివేకానంద వస్తేనే అర్థమవుతుంది అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థమైందట అర్థం అవునట. ఎందుకంత బాధపడ్డాడు ఆయన? మనకి మనస్సులు కనుక ఉంటే, మీలో ఒక్కళ్ళైనా పర్వాలేదు నేను అర్థం చేసుకుని వివేకానంద ఏం చెప్పాడు, నేను నిర్ణయం తీసుకుని చెప్తాను. ఉందా దమ్మ ఎవరికైనా? ఎందుకు లేదు అంటే ఉంది, ఈ క్షణంలో అనిస్తారు ఏముంది మాకు కాదు మేము చేసేస్తాం. నా దగ్గరికి చాలామంది వచ్చారు మాకు కాదు మీరు ఇంత బాధ విధించేసి ఇది మొదటిసారి కాదు చెప్పడం. నేను చాలాసార్లు చెప్పాను చాలా మందికి, నేనెంతా మాట్లాడు అన్నాడు. దాని తర్వాత మళ్ళా వాళ్ళు కనిపించలే. ఎందుకు కనిపించలేదో తెలుసా? వాళ్ళతో ఏమన్నానంటే కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని పుస్తకం ఉంటుందయ్యా, పుస్తకాలు పెట్టుకుని 8 వాల్యూమ్స్, దాన్ని ముందు మధించు నువ్వు. మధించాక మనం డిస్కస్ చేస్తాం వివేకానంద యొక్క ప్లాన్ ఏమిటి అని. చాలా జాగ్రత్తగా చెప్పినటువంటి విషయాన్ని అవగాహన చేసుకోండి. మీకు ఆ తపన ఉంటే, తపన ఉన్నది అన్నదానికి ప్రూవ్ ఏంటంటే మీరు ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నారు. యూ డిజర్వ్ ఇట్. లేకపోతే ఈ మాటలు మీరు వినలేదు. ఈ మాటలు మీరు వింటున్నారు అంటే ఖచ్చితంగా మీ సంస్కారాలలో ఈ గురు ప్రణాళికకు అంకితమైపోయేటటువంటి కర్మ అవుతే ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణముకి లొంగిపోతున్నారు మీరు. లొంగకండి, అందుకే ఇది మొదటి చెప్పేది మనం ద పవర్ ఆఫ్ ద మైండ్. కుమారుల భట్ కాశ్మీర్ యువరాణి బుద్ధుడి యొక్క మత ప్రచారణ వేగంలో మొత్తము వేదధర్మం కొట్టుకుపోయింది. ఎవరు ధరిస్తారు వేదాలని అని ఆవిడ పేపర్ అడ్వర్టైజ్, అప్పుడు పేపర్ లేదు కానీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లాంటిది ఇచ్చింది. అంటే మరి అప్పుడు డప్పులు కొట్టేవారు, ఏం కొట్టేవారు, మొత్తము ఆ కాశ్మీర్ రాజ్యము ఎంతవరకు వ్యాపించి ఉన్నదో అంతవరకు ఆవిడ. అప్పుడు కుమారుల భట్ అనేటటువంటి ఒక 20 ఏళ్ల యువకుడు వచ్చాడు. నేనున్నాను, వేదాలను నేను ఉద్ధరిస్తాను. ఆనాడు ఆ యువరాణి చేసినటువంటి కోరికకు ఒక వ్యక్తి ముందుకొచ్చాడు, కుమారుల భట్. మరి వేదాలను ఉద్ధరించాలి అంటే దేన్ని ఎదుర్కోవాలి? అప్పుడు బౌద్ధ ధర్మాన్ని ఎదుర్కోవాలి. అది చాలా ప్రచారంలోకి వచ్చేసింది. రాజాధిరాజులందరూ కూడా బౌద్ధులే, అశోకుడు బౌద్ధుడు. రైటా తప్ప బుద్ధుడి గురించి నేనే మాట్లాడటంలే. నేను మనస్సు యొక్క శక్తి గురించి మాట్లాడుతూ ఈ ఉదాహరణ ఇస్తున్నాను. మొత్తము అప్పుడు ఉన్నటువంటి మహాహేమహేమిలు, ధనవంతులు, రాజులు, శక్తి సామర్థ్యాలు కనవాళ్ళను అందరూ కూడా బౌద్ధులే. మీకు కత్తెలుసు కదా బిందుసారుడు, వీళ్ళందరూ కూడా బుద్ధుడు యొక్క శిష్యులే. అటువంటి వాతావరణంలో ఈ 20 ఏళ్ల యువకుడు నేనున్నాను అన్నాడు. ఉన్నాను అన్నాక ఏం చేయవలసి వచ్చిందో అర్థం చేసుకోండి. అతను మొట్టమొదట చేసిన పని ఏంటి అంటే బౌద్ధ ఆరామానికి వెళ్ళి తను బుద్ధుడుగా బౌద్ధ మతాన్ని స్వీకరించి దానిని బాగా అవగాహన చేసుకున్నాడు, నేర్చుకున్నాడు. ముందు నువ్వు దేన్ని ఫైట్ చేయాలో దాని లోటుపాట్లు నీకు తెలియకుండా హౌ కెన్ యూ ఫైట్? అక్కడ ఒక నియమం ఉంది బౌద్ధ ఆరామాలలో, నువ్వు కనుక ఈ విద్యను నేర్చుకుంటే కండిషన్ ఏంటి అంటే ఈ రహస్యాలు నువ్వు బయటకి చెప్పకూడదు. కానీ ఇతను చేరింది ఎందుకు? ఆ రహస్యాలను బయట పెట్టాలి. బయట పెట్టాక ఏం చేయాలి? దాంట్లో ఉన్నటువంటి లోటు పాటలను ఎత్తి చూపించి ఆ లోటు పాటలకి వేదాలలో చాలా ప్రశస్తమైనటువంటి మార్గము చూపించబడి ఉన్నది, అందులో ఏ లోటుపాటు లేదు వేద ధర్మంలో అని నిరూపించాలి. భావం అర్థమైందా ఏం చెప్తున్నాను? నీ ఉద్దేశం చాలా సింపుల్, ఏంటంటే వేదాలను ఉద్ధరించాలి. కానీ ఉద్ధరించాలంటే నువ్వేం చేయాలి? ఇంత కష్టపడదు, కష్టపడకుండా ఏం చేయను. ఇంకేత ఈ గాయత్రి సావిత్రి కుండలిని విద్య ఈ క్లాసెస్లో నేనేమి చేయగలను నీకు అంటే ఉత్సాహం కలిగజేయగలను, ఆ మార్గంలో వెళ్ళడానికి కావలసిన ధైర్యం ఇవ్వగలను, మీతో పాటు కలిసి నడవగలను. కానీ నడవవలసినది, నేర్చుకోవలసినది ఎవరు అంటే మీరే. ఏం నేర్చుకోవాలో కూడా చెప్తున్నాను నేను. మనస్సు యొక్క శక్తిని నేర్చుకోవాలి. చిన్న చిన్న అలవాట్లను మనం మార్చుకోలేము. నాకు చేత కావటం లేదు మార్చలేదు అంటారు. ఆ అలవాటు మంచిది కాదు అని అందరికీ తెలుసు. లేకపోతే మానాలి అనుకోరు కదా. మరి మానాలి అనుకుని కూడా నువ్వు మానలేకుండా అంటా ఉంటే మానసికంగా నువ్వు ఎంత బలహీనుడువో అర్థం చేసుకో. ఈ విద్య నేర్చుకోవాలి అంటే ముందు దేని మీద స్ట్రెస్ చేయాలి నీకు? మనస్సును నువ్వు నిగ్రహించుకోవటం నేర్చుకోవాలి. మనస్సును నిగ్రహించుకోవటం చేత కాకపోతే ఆధ్యాత్మిక విద్య కాదు, ఏ విద్యలోనూ నువ్వు ముందుకు వెళ్ళలేవు. అంచేత కుమారుల భట్టు జాయిన్ అయ్యాడు, వేదాలను బౌద్ధ తంత్రాలన్నీ కూడా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత సరే ఊపు ఊపాడు అనమాట. ఎంత లాగా ఊపు ఊపాడు అంటే ప్రపంచం అంతటా బౌద్ధ ధర్మం వెళ్ళగలిగింది, కానీ భారతదేశంలో అది నిలదొక్కుకోలేకపోయింది. చైనా బుద్ధిస్ట్ కంట్రీ, జపాన్ బుద్ధిస్ట్ కంట్రీ, మలేషియా బుద్ధిస్ట్ కంట్రీ కదా, కానీ భారతదేశం దేవుడికి తెలియదు ఏముందో, కానీ బుద్ధిజం మాత్రం లేదు. బెదిరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు పొలిటీషియన్స్ ఏంటంటే మేము బుద్ధిజంలో జాయిన్ అయిపోతామని. బుద్ధిజం అంటే ఏంటో తెలిసి కాదు, అందరూ జాయిన్ అయితే ఏమవుతుంది? ఏదో భౌతికమైనటువంటి లాభాలు. సరే, గ్రాండ్ సక్సెస్ ఖచ్చితంగా బౌద్ధిజాన్ని భారతదేశంలో అడ్డుకోగలిగేది. అడ్డుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా? ఊక ఉంటుంది చూసారా, ఊకని ఈ హోటల్స్ లో వాటిలో వచ్చే దాన్ని ఒక పెద్ద హీపుగా వేసుకుని అందులో నిప్పని పిలుచుకుని అందులో ప్రవేశించాడు. అలా తెలిపాడు. భావార్థం ఏం జరిగిందో, ఏం చేశాడు? మన భాషలో అయితే ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అది ఆత్మహత్య కాదు. శంకరాచార్యుల వారు అప్పుడు జీవించి ఉన్నారు, వచ్చి తుషారాజ్ఞండి వద్దు నాయన నువ్వేం తప్పు చేయలేదు, నిన్ను నువ్వు అలాగా అంటే ఏమన్నాడో తెలుసా? కర్మ కర్మే, భారతీయ వేద ధర్మం యొక్క ఆధారము కర్మ. నేను నా గురువుకి బౌద్ధ ధర్మం నేర్చుకుంటున్నప్పుడు ప్రమాణం చేశాను, నేను ఈ రహస్యాలను బయట పెట్టాను అని. వేదాలను ఉద్ధరించటానికి ఆ రహస్యాలను బయట పెట్టానన్నది వేరే విషయం. కానీ నా గురువుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను భంగపరిచాను కనుక శాస్త్రం ఏం చెప్తుంది, నీకు ఇలాంటి చావే ఉంటే ఓకే, లేకపోతే నెక్స్ట్ బర్త్లో ఏమవుతావు అలాంటి చావే వస్తుంది నీకు. అందుకని ఆనందంగా మాట్లాడుతున్నాడు నిప్పంటించుకుని, ఆ ఊకలో ఎలా ఉంటుందో ఉంచుకోండి, బంగాళదుంప ఉడికినట్టు ఉడుకుంటాడు, చిలకడదుంప అవుతుంది అంటే అలా ఉడుకుతో మాట్లాడుతున్నాడు శంకరాచార్యులు. శంకరాచార్యులు లాంటి మహావ్యక్తి చెప్తున్నాడు అది తప్పు కాదు నాయన అని. కానీ తప్పే అది, అంచేతే శంకరాచార్యుల వారు కావాలనుకుంటే తన మనశ్శక్తితో అతన్ని బయటకు లాగలేరే అండి. ట్రై చేశాడంటే చెప్పాడంతే, కానీ జరగవలసింది అదే. భావం అర్థమవుతుందా? అంచేత మనస్సు యొక్క శక్తితో మొట్టమొదట మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే కర్మ సిద్ధాంతం అర్థం అవ్వాలి. అనేక మందికి ప్రాణదానం చేసినటువంటి వివేకానంద శంకరాచార్యుల వారు తమ రోగాన్ని తగ్గించుకోలేరా? మీ ఉద్దేశం ఏంటి తగ్గించుకోలేరా? రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటే శారదామాతను వివేకానంద శంకరాచార్య రామకృష్ణ పరమహంస ఏమంటారంటే, నువ్వు మాట అమ్మ వింటుంది, ఒక్కసారి అమ్మని అడుగు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వైట్ అంటాడు రామకృష్ణ పరమహంస. ఇంకా ఆ రోజు పండుగే శారదామాతకి వివేకానందకి, ఇంతే అంటే రామకృష్ణ పరమహంస ఇస్ ఎ వెరీ ఆనెస్ట్ మ్యాన్, చెప్పింది చేస్తాడు, అమ్మని అడుగుతాడు. అమ్మని అడిగితే అమ్మ రామకృష్ణ పరమహంస అడిగితే కాదంటుందా? ఇంకేముంది, అని రోగం తగ్గిపోయిందని భలే ఆనందిస్తారు వాళ్ళు. ఆ రోజు రాత్రి రెండో రోజు పొద్దున్న ఎగురుకుంటూ వస్తాడు వివేకానంద. వివేకానంద ఎగురుకుంటూ వచ్చి 8 గంటలకి శారదామాతను అడుగుతాడు, ఎలా ఉన్నారు ఆయన అని. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, తగ్గిపోయి ఉంటుంది అని. ఏమీ లేదు, ఇంకండి, మరి వెళ్తాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి అమ్మని అడిగాను, ఏమందమ్మా నీకు సిగ్గు లేదా అని. ఇంతమంది నోళ్లతో తింటున్నావు కదా, ఇంకా ఈ నోరుతో కూడా నువ్వు తినాలా? అంటే మరి ఎవరు ఎవరిని ఎలా తిట్టారో మీరే ఊహించుకోండి. భావం అర్థమవుతుందా? ఆ మానసిక స్థితి, సత్యాన్ని నువ్వు బాధపడుతూ ఉన్నావు కూడా చూడగలిగాలి. ఆ ఎబిలిటీ కనుక మీకు వచ్చేస్తే ఆధ్యాత్మిక విద్య అసలు మీకు 2 రోజులే వచ్చేస్తుంది. ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను, మొట్టమొదటి మీకేమర్థం అవ్వాలి, శరీరం ఎలా ఉన్నా కూడా మీ మానసిక స్థితి కరెక్ట్గా ఉంటే అసంభవమైనటువంటి శారీరక పనులు మీరు ఆ శరీరంతోనే చేయగలుగుతారు. ఇందాక సినిమా ఉదాహరణ ఇచ్చింది, ఫ్యాక్టే అది, చూడటానికి అది సినిమాయే. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. మా గురుదేవుడి యొక్క జీవితంలో ఒకరోజు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. తమాషా ఏంటి అంటే, గురువుగారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు, ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు, సాధారణంగా ఆయన శిష్యవర్గం వాళ్ళు ఉంటూనే ఉంటారు. తమాషా ఏంటంటే, ఆ ముందు రోజు ఆయన అందరినీ ఊరు పంపించేశారు, ఏదో వంక పెట్టి పంపించారు, నువ్వు అసలు లక్నో వెళ్ళు, నువ్వు ఆగ్రా వెళ్ళు. ఎట్లా హరిద్వార్లో మాత్రం ఆ రోజు ఆయన ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు కిందని ఉన్నారు. పిస్టల్ తీసుకొచ్చి ఆయన మీద 12 కాల్పులు జరిపాడు. 12, 1 కాదు 2 కాదు 3 కాదు. అయినా ఈయన పడలే, పడకపోతే ఏం చేశాడు ఈయన, కత్తి తీసి ఎక్స్పర్ట్ హంతకుడు, వాడికి చేత కాదు అనుకోండి, వాడి వృత్తే అది, సంపటగా వాడి వృత్తి. ఈయనేమో సుమారు 75-76 ఏళ్ల వయసులో ఉన్నాడు. శారీరకంగా ఈయన బలహీనుడే, ఈయనేం పెద్ద వస్తాదేం కాదు శ్రీరామ శర్మాచార్యుడు. చెప్తే ఒక్కడు 12 బుల్లెట్ దెబ్బలు తిని కత్తిపోట్లు ఎన్నో తీసి వాడిని మెడ పట్టుకుని మెట్లన్నీ దింపి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి, వరే నేను చంపేస్తారా, పారిపోవాలని.
ఇందుకు శిష్యుడికి ఏం చేస్తారు, తర్వాత గురువు గారిని మాట్లాడతారు, ముందు వాణ్ణి ముక్క ముక్కలు చేసేస్తారు. భావం అర్థమవుతుంది, ఎందుకు చెప్తున్నాను, ఆ స్థితి రావాలి, మానసిక స్థితి అది. శరీరంలో ఏమి ఉండదు, అసలైనటువంటి పవర్ ఎక్కడ ఉంటుంది అంటే మనస్సులో ఉంటుంది. అంతేత మొత్తము ఆధ్యాత్మిక విద్య యొక్క బేసిస్ ఏంటి అంటే మనస్సు మీ నియంత్రణలోకి రావాలి, దానికి సాధనలన్నీ. అంతే తప్ప పిచ్చివాళ్ళలాగా మీరు సాధన చేసేస్తూ, సాధన చేసిన తర్వాత మీరు మనస్సు యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోతే ఆ సాధన యొక్క ఉద్దేశమే పోయాయి. అంతేత మీరు చేసేటటువంటి ఆ సాధనలు, ఆసనాలు వేసినా, ప్రాణాయామాలు వేసినా, స్నానాలు చేసినా, ఆహార నియమాలు పాటించినా, ఇదంతా దేనికి చేస్తున్నారో అన్నది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. దేనికి చేయాలి, మీ మనస్సు మీరు చెప్పినట్టు వినాలి, అది తక్షణమే వినాలి. రేపు అనేటటువంటి మాట ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగినటువంటి వాడికి రాకూడదు. రేపు ఏమవుతుందో తెలియదు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, సరే నండి మాస్టర్, రెండు నెలల తర్వాత క్లాసులు పెట్టుకుందామని. నేను ఒప్పుకోను, ఇవాళ అనుకున్నాం మనం, ఇవాళ జరగాలి క్లాస్. ఒకళ్ళు వస్తారా, ఇద్దరు వస్తారా, ఎంతమంది వస్తారా, అది కాదు ఇంపార్టెంట్. ప్రశ్న ఏమిటి అంటే, నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, అది మంచి ఆలోచన కనుక తక్షణం జరగాలి, చెడు ఆలోచన తక్షణం జరగకూడదు. ఎవరినో కొట్టాలనిపించింది, ఎవరినో తిట్టాలనిపించింది, మాస్టర్ క్లాస్లో ఇవాళ విన్నాను, ఏమి విన్నారు మీరు, తక్షణం చేసేయమని, ఎందుకంటే వాడిని తిట్టేయాలనిపించింది, తిట్టేసాను, కొట్టేయాలనిపించింది, నెగిటివ్ కాదు, పాజిటివ్. తక్షణం చేయటం అనేటటువంటిది ఒక నియమంగా పెట్టుకోండి. ఇది మీ ఆచరణలోకి వచ్చాక మెల్లిమెల్లిగా ఈ క్లాసుల యొక్క స్వరూపం మీకు అర్థమవుతుంది. ఇది తక్షణం అయిపోవాలి, రేపు కాదు, ఎల్లుండి కాదు. ఏమీ జరగకపోతే ఒక్కడిని కూర్చొని నేను క్లాసులు చెప్పుకుంటాను, చాలా మంది తీసి ఉంటారు, నవ్వుకులు ఉంటారేమో, ఏం చేస్తారు నాకు తెలియదు. బ్లాక్ బోర్డు డస్టర్ పెట్టేయండి అంటాను నేను, ఎవరు ఉంటారు అక్కడ, ఏం చేస్తూ ఉంటాను, క్లాసులు చెప్పడం అలవాటే కదా, నేను ఒక్కడే చెప్పేసుకుంటూ ఉన్నాను. భావం అర్థమైందా ఏం చెప్తున్నాను, తక్షణం చేయాలి, చేయగలిగినది, చేయలేని దానికి ప్రణాళిక వేసుకోవాలి. ఈ తక్షణం చేసేటటువంటి దాంట్లో చాలా మంది నన్ను ఏమని అడుగుతూ ఉంటారు అంటే, మరి మాకు ఎవరు సహకరించటం లేదు కదా, సహకరించడం చేసేది ఏంటిదా, పేరు నీకు రావాలా, నీకెవరు సహకరించడు, వాక్ ద వెలో ఏకలా చెలోరే ఒంటరి యాత్ర. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇది ఆచరిస్తే తప్ప మీరు ముందుకు వెళ్ళలేరు. మొట్టమొదట ఏం చెప్పానో అర్థమైంది కదా, మీరు అసలు ఏం చేయదలుచుకున్నారు అన్నది అర్థం చేసుకోండి. ఏం చేయదలుచుకున్నాము అంటే జీవించే కళ హౌ టు లివ్ అన్నది మనం నేర్చుకుంటున్నాం. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, కుండలిని అనుకోండి, గాయత్రి అనుకోండి, సావిత్రి అనుకోండి, యోగాసనాలు అనుకోండి, క్రిస్టియానిటీ అనుకోండి, నోమడారిజం అనుకోండి, జైనిజం అనుకోండి, బుద్ధి మీ ఇష్టం, ఏదైనా పేరు అనుకోండి, ఏ మతమైనా, ఏ రిలీజియన్ అయినా, ఏ ధర్మమైనా, మీకు నేర్పేది ఏంటి అంటే హౌ టు లివ్. అంతే, అది ముందు మీ మనసులో ఉండాలి. మాకు జీవించటం చేత కావటం లేదు, నిజంగానే మీకు జీవించటం చేత కాదు, మీరు ఇంద్రియాలకి దాసులు. మీరు అంటంలో ఓ విశేషమైనటువంటి స్థితిని నేను తెలపటానికి ట్రై చేస్తున్నాను, మిమ్మల్ని కించపరచడానికి కాదు. కానీ భావం కరెక్టే కదా, కష్టపడలేరు మీరు. ఇందాక చెప్పిన ఉదాహరణ అర్థమైంది కదా, ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఊకలో కలుసుకున్నాడు తల్లి, అవసరం లేదు అతనికి, చేసింది చాలా మంచి పని. శంకరాచార్యులు వాళ్ళు లాంటి అతను అతనికి ఓటు వేశాడు, నాయన అది పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎక్కడో కేరళలో ఉన్నటువంటి అతను శ్రీనగర్ దగ్గర కూర్చాడు, ఇతను ఆత్మహత్య చేసుకోబోతున్నాడు, ఊకలో తన్ని తాను కలుసుకోబోతున్నాడు అని వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదు, రూల్ ఈజ్ ఎ రూల్. అదే రూల్ అందరు గురువులు పాటించారు. గురువులందరూ ఎందుకు చస్తారు అంటే వాళ్ళ కర్మ వల్ల చావరు వాళ్ళు, ఓవర్ డ్రాఫ్ట్ వల్ల చనిపోతారు వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రేమతో
వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క కర్మను తీసివేయటానికి హీ హ్యాస్ టు బ్యాలెన్స్. కొడుకు అప్పు చేశాడు, అప్పు తీర్చాలి, కొడుకైనా తీర్చాలి, లేకపోతే తండ్రి తీరుస్తాడు. తీరుస్తాడు సరే, కానీ తండ్రి మాత్రం ఎక్కడ నుంచి తీరుస్తాడు? తన దగ్గర డబ్బు ఉంటే కదా తీర్చేది. ఈ ఓవర్ డ్రాఫ్ట్ వల్ల వచ్చే బాధలు వాళ్ళు, కానీ అది వాళ్ళు కరుణామూర్తులే వాళ్ళు, మిమ్మల్ని ఏమంటే వాళ్ళకి ఇష్టం అయ్యే చేస్తారు వాళ్ళు. తల్లిదండ్రులు పిల్లల యొక్క బాధ నివారణ చేయటంలో వాళ్ళు మేము చాలా గొప్ప పని చేశాము అనుకుంటే వాళ్ళు తల్లిదండ్రులే కాదు. అలాగే శిష్యుల యొక్క బాధ తీసివేయటానికి మేము ఇలా కష్టపడుతున్నాము అనుకుంటే వాళ్ళు గురువులే కాదు. కానీ భావం అర్థం చేసుకోండి, వాళ్ళు కూడా కర్మ సిద్ధాంతానికి అతీతులు కారు. అంచేత మీకు కర్మ సిద్ధాంతం తెలియాలి, ఏ పని చేస్తే ఏమవుతుందో అని మర్చిపోయాం మనం. అది ఏ భారతీయుడికి తెలియదు కర్మ సిద్ధాంతం. తెలిస్తే జీవితాలు ఇలా ఉండవు అసలు. మీరు అది జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు మనం. ఇష్టం వచ్చినట్టు అంటే అర్థమైందా నేను చెప్పింది? ఇంద్రియాలకి దాసులే ఇష్టం వచ్చినట్టు కాదు. మీరు ఏ దిశలో మీ జీవితాన్ని పంపించాలనుకుంటున్నారో ఆ దిశలో ఆ జీవితాన్ని పంపించవచ్చు. మీరు ఆ విద్య మనం నేర్చుకోబోతున్నాం. ఆ విద్య నేర్చుకోవటానికి మొట్టమొదట నేను చెప్పింది, మీరు మళ్ళీ 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 గుర్తుంచుకోండి, ఏ ఆధ్యాత్మిక విద్య ఏ గురువు ఏ కాలంలో ఏ మహనీయుడు చెప్పినా ఇట్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. జీవించటం ఎలా అన్నది చెప్తాడు. ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. హౌ టు లివ్, వాళ్ళ అనుగ్రహ ఆశీస్సుల యొక్క శక్తి కూడా వాళ్ళ జీవిత విధానం నుంచే వస్తుంది. వాళ్ళు అలా జీవించారు కనుకనే వాళ్ళు మనకి ఆశీస్సులు ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళు మనకి అనుగ్రహం చూపించగలుగుతున్నారు. మీ జీవిత విధానంలోనే ఆ శక్తి ఉంటుంది. అది ముందు అర్థం చేసుకోండి. మీరు దానికి తర్వాత చెప్పిన కండిషన్ ఏంటి, నేను మీరు ఏమి నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయాన్ని తక్షణమే ఆచరించండి. తక్షణమే నాతో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. ఒక్కొక్కసారి రాత్రి 10 గంటలకి వాళ్ళకి చెప్తాను నేను, రేపు పొద్దున్న ఈ ప్రోగ్రామ్ పెట్టేయాలి మీరని. రాత్రి 10 గంటలకి ప్రోగ్రామ్ పెట్టండి. ఏమీ గొడగరు, నాకు తెలియదు పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారో మనసు. కానీ వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేసేస్తారు. ఈ క్లాస్ కూడా కొంచెం అలాంటిదే. ఇక్కడ ఈ క్లాసు పెట్టాలని నేను మాత్రమే అనుకోలే. సడన్గా మీరు చెప్పు ఉంటారు 28నే ఎప్పుడు అనుకుంటా, ఒక ఆలోచన వచ్చిందని. ఆ ఆలోచన రాగానే నా దగ్గర ఉన్నటువంటి ఒక కొంతమందిని వాళ్ళు అక్కడికి వచ్చింది ఎందుకు అంటే 2వ తారీఖు వరకు నాతో ఉండటానికి, ఫిబ్రవరి 2 వరకు. కానీ వాళ్ళకి నేను ఏం చెప్పాను అంటే, కాదు ఇది పని ముందు జరగాలి, అంతేత నువ్వు వెళ్ళిపో. కరెక్ట్ మానసిక స్థితి లేకుంటే ఏమనిపిస్తుంది? నవరాత్రి సాధనలకు నేను పిలిచాడు మమ్మల్ని. నేనేమో మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి చెప్పి వాళ్ళకి పెద్ద ఇష్టం లేకపోయినా వచ్చేసాను. నేను పెద్ద ఇష్టం లేకపోయినా అన్నాను, చిన్న ఇష్టం ఉంది. అంతే పెద్ద ఇష్టం లేకపోయినా నేను వచ్చేసాను. వచ్చేసాక ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు? వెళ్ళిపో అంటున్నాడు. నేనేం చేయలేను, ఆధ్యాత్మిక జీవిత విధానం అదే. కానీ వెళ్ళాడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. అందుకే ఆధ్యాత్మిక వ్యక్తలకి ముందు వచ్చేటటువంటి బిరుదు ఏంటి, తేడా రిజల్ట్స్ బట్టి చూసుకోవాలి. మీరు వచ్చేటటువంటి ఫలితాలను బట్టి, జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి అలా ఆచరిస్తే ఇతరుల వ్యక్తి జీవితాలలో వచ్చేటటువంటి సుఖశాంతులు బట్టి, అది పాటించకపోతే ఆ వ్యక్తుల జీవితాల్లో వచ్చేటటువంటి బాధలను బట్టి మీరు నిర్ణయించుకోవాలి. రైతా తప్పని ద ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్. చేసిన పరవాన్న రుచిగా ఉన్నదా లేదా, అందులో మేము ఇది వేసామండి అది వేసామండి అని మీరు లెక్చర్లు కొట్టే సరిపోదు. ఏముంటుంది, నాలుక మీద పెట్టుకున్నాక తెలుస్తుంది అది రుచిగా ఉందా లేదా. అలాగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినది తక్షణం చేసేయటం. మంచి పని చేసేట అందుకని గురువు కావాలి మీకు. గురువు ఎందుకు కావాలి అంటే మీరు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయము ఉచితమా కాదా, మీరు ఇంకా స్థాయి రాలే, కనీసము ఒక 10-15 ఏళ్ళు మీ మనస్సు మీ నియంత్రణలోకి వచ్చాక మీకు అర్థమవుతుంది నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు. మనస్సుని పక్కన పెట్టి నిర్ణయిస్తున్నానా, నా మనస్సుకు నచ్చింది చేస్తున్నానా, అక్కడ భౌతిక శరీరధారి అయినటువంటి గురువు మీకు చాలా అవసరం మొదట్లో మొదట్లో. కానీ గురువు మీదే నువ్వు జీవితాంతం ఆధారపడ్డావు అనుకో నువ్వు ఎదగవు. మెడిసిన్ అది నేర్చుకుంటున్నప్పుడు ఓ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ దగ్గర నేర్చుకోవాలి మీరు, ఆయన మార్గదర్శనంలోనే ఆపరేషన్స్ అవంతా చేస్తారు. కానీ నాకు వచ్చేసింది ఇంకా నువ్వు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు అని ఆ ప్రొఫెసర్ చెప్పాక, ఒక పేషెంట్ వచ్చాక మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఈయనకి ఏం మందు ఇవ్వాలి అన్నాడు అనుకో, వాడు డాక్టర్ అవుతాడా? ఇంకా వాడు ఎప్పుడో అప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను నిర్ణయం చేసుకోగలగాలి ఏది ఉచితమో ఏది అనుచితమో. ఈనాడు ఆధ్యాత్మికంలో ఇదొక పెద్ద మూర్ఖత్వం వచ్చి పడింది. గురువు చెప్పలేదు కనుక, గురువు శరీరం వదిలేశాడు కనుక, అప్పుడు గురువు చెప్పిన ఆచరణనే చేస్తాం తప్ప ఇప్పుడు ఆయన బతికుంటే ఏం చెప్పుండేవాడు మనకి తెలీదు. భావం అర్థమవుతుందో నేను చెప్తుంది. ఆ దేశకాల పరిస్థితుల్లో గాంధీ ఏం చెప్పాడు అంటే, భారతదేశ స్వాతంత్రానికి మీరు చదువులు మానేయండి, లాయర్ స్టడీ అయితే ప్రాక్టీస్ మానేసి భారతదేశ స్వాతంత్రానికి చేతులు కలుగుతాం. అది ఇప్పుడు చేస్తా ఉంటాం ఎందుకు, గాంధీ చెప్పాడు. గాంధీ చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. గురువులు మీకు ఒక ఆలోచన విధానాన్ని అందజేస్తారు. ఆ ఆలోచన విధానాన్ని బట్టి మీకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఆచరించాలో నేర్చుకోవాలి. దానికి నేను మీకు ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి అంటే, ఏకలా చెలోరే వాక్ ద వేలో. అది ఒంటరి పోరాటమే, ఆ సంస్థలన్నీ కూడా మీకు ఎదురు తిరుగుతాయి, ఎదురు తిరగటమే కావాలి కూడా. ఇంచేత అది ఒక జీటు రాయలాగే మీకు ఉపయోగపడుతుంది. ఇంచేత వాళ్ళు మేలే చేస్తున్నారు కానీ ప్రపంచానికి వాళ్ళు మేలు చేయటమే. ఎలా అర్థమైందా? చేత జీటు రాయ ఓకే, నువ్వు ఏ గురువు దగ్గర ఈ విద్య నేర్చుకున్నావో ఆ మార్గంలోనే వెళ్తున్నావా లేదా చూసుకో. కానీ ఆ మార్గంలో నీ గురువుకు వచ్చినటువంటి మైలురాళ్లు నీకు రావు. ఇంకంటే ఆ మైలురాళ్ళన్నీ దాటించేశాడు ఆయన. మైలురాయి అంటే అర్థమైందా? లొకేషన్. ఆయన తన సాధనలో మానవ జాతికి అందజేయవలసినటువంటి అనేక విషయాలను రకరకాలుగా అందజేశారు. ప్లూరల్ చెప్తున్నాను నేను గురువుల్ని, కరెక్టే. మరి ఆ తర్వాత సైన్స్లో ఈ విజ్ఞానం ముందుకు ఎందుకు వెళ్తుంది అంటే, ప్రతి సైంటిస్ట్ ఒకళ్ళకొకళ్ళకు ఏ దేశానికి చెందిన, రష్యన్స్ అయినా కమ్యూనిస్ట్ క్యాపిటలిస్టిక్ అయినటువంటి అమెరికా అయినా, సైంటిఫిక్ ఎక్స్చేంజ్లో దెబ్బలాడుకోరు. చాలా స్పష్టంగా వాళ్ళు రాస్తారు, వాళ్ళు చేసిన ప్రయోగ ఫలితాలు వాళ్ళు రాస్తారు. ఇంకా అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులందరూ కూడా ఆ ప్రయోగ ఫలితాన్ని ఒప్పుకుంటారు. మళ్ళీ ఆ ప్రయోగం చేయరు, వాళ్ళు కొత్త ప్రయోగాలు చేస్తారు. భావం అర్థమవుతుంది. ఒకడు ఎక్కడో చేసినటువంటి ప్రయోగాన్ని మళ్ళీ నువ్వు చేసావనుకో, మళ్ళీ నువ్వు చేసావనుకో, ఇంకా ఆ ప్రయోగం చేస్తూ కూర్చుంటావు, ముందుకు ఎదగలేవు. అందువల్ల ఆధ్యాత్మిక విద్యలో ఒక కొత్త మాట ఈ మధ్యనే వచ్చింది, సైంటిఫిక్ రిలీజియన్, వైజ్ఞానిక ఆధ్యాత్మికత అనేటటువంటి పేరు ఈ మధ్య కాలంలో వచ్చింది. ఆ పేరును కూడా మొట్టమొదటి ఉపయోగించింది ఎవరు అంటే శ్రీనాథ శర్మ ఆచార్య. వైజ్ఞానిక ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికతలో ఏ సాధకుడు ఏ ప్రయోగం చేసినా దయచేసి ఆ ప్రయోగాన్ని మళ్ళీ మీరు చేయకండి, ఆ ప్రయోగ ఫలితాలను ఉపయోగించేసుకోండి. ఉపయోగించుకున్నాక ఏం చేయాలి? ఇంకో స్టెప్ ముందుకెళ్ళండి. ఇక్కడ స్వాధ్యాయం చాలా అవసరం.
స్వాధ్యాయం అంటే ప్రయోగ ఫలితాలను అర్థం చేసుకుంటాం. ఎవరి ప్రయోగ ఫలితాలను?
నువ్వు ఏ మార్గంలో వెళ్ళదలుచుకున్నావో ఆ మార్గంలో ఇతర సాధకులు చేసిన ప్రయోగ ఫలితాలు నీకు తెలియదు. నువ్వు మళ్ళీ మొదలెట్టగా వంతా. దానికోసమని ఈ పుస్తకాన్ని నేను మీకు అందజేస్తున్నాను. గాయత్రి, కుండలిని, సావిత్రి, పూజ్య గురుదేవులు రాసిన రచనలన్నీ కూడా 70 ఖండాలలో పూజ్య గురుదేవుల వాంగ్మయం అని పబ్లిష్ చేశారు హరిద్వార్ వాళ్ళు. తెలుసా మీకు అది? ఇంత లావు 70 పుస్తకాలలో శ్రీరామ్ శర్మ ఆచార్య వివిధ విషయాల మీద రాసిన విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఆయన భాషలోనే ఆయన చెప్పిందే అందులో రాశారు. అలాంటి 5 పుస్తకాలు ప్లస్ కొన్ని 100 విదేశీయులు రాసినటువంటి పుస్తకాల యొక్క సంగ్రహం ఇది. సంగ్రహం మాత్రమే సమ్మరీ. తర్వాత మీరేం చేయాల్సి వస్తుంది? ఇది అర్థం. తర్వాత ఇంకా యూ షుడ్ గో టు ద టెక్స్ట్ బుక్. అంతేత ముందు ఇది చదవాలి. ఇందుకు ఇతర ఆ సాధనలో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఏం చెప్పారో నీకు తెలిస్తే, వాళ్ల ప్రయోగ ఫలితాలు నీకు తెలిస్తే నువ్వేం చేయగలుగుతావు? దాన్ని తర్వాత అడుగు వేయగలవు. లేదు, వాళ్ళు చేసిందే చేస్తూ కూర్చున్నావు అనుకో, ముందుకెళ్ళలేవు. ఇంత మొట్టమొదటిది ఏం చెప్పాను నేను? తక్షణం చేయటం. రెండవది ఏం చెప్పాను? చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా నేను ఇది నిర్ణయించుకున్నాను, ఇది చాలా మంచిది కనుక నేను ఒక్కడనే ముందుకు వెళ్తాను. కానీ మనం ఒక్కళ్ళనే లేదు, మన కుటుంబాల్లో మనం ఒక్కళ్ళనే కావచ్చు, కానీ మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ. అందుకని ఈ సామూహిక ప్రయత్నాలు. ఇందుకు మనం అందరం కలుస్తామంటే, నేను నా ఇంట్లో కూర్చుని, మీరు మీ ఇంట్లో కూర్చుని, ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చుంటే ఈ సంఘీభావం రాదు కదా, ఈ టుగెదర్నెస్ రాదు కదా. అంతేత చెప్పటానికి వాగ్దవ్ ఎలా అని అంటున్నాం, కానీ వీఆర్ నాట్ ఎలా అని. ఇంతమంది ఉన్నాం మనం. ఈ ఇంతమందిని కలిసి మనం నేర్చుకునేటటువంటి విద్య ఏంటో మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఏం నేర్చుకోబోతున్నామను? జీవించే కళ. మళ్ళీ మళ్ళీ గుర్తించుకో, మళ్ళీ మర్చిపోతారు మీరు. ఇన్నిసార్లు నేను చెప్పినా ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళిపోయేసరికల్లా మీరు మళ్ళా మామూలు మనుషులు అయిపోతారు. మళ్ళా మామూలుగానే నేనేం చేస్తాను మాస్టర్, వాళ్ళు ఒప్పుకోవటం లేదు, వీళ్ళు ఒప్పుకోవటం లేదు, మా ఇంట్లో వాళ్ళు దీనికి అడ్డు తిరుగుతున్నాను, మామూలు చేంజ్ ఇవ్వటం లేదు. అది దాటటానికే కదా ఈ క్లాసు. అదే అర్థం చేసుకోండి. ఇతరులు వాళ్ళు ఎంతమంది ఎవరైనా కూడా వాళ్ళ ఆలోచనలు మీకు ప్రాముఖ్యత ఉండకూడదు. మరి మీ ఆలోచనలు కరెక్ట్ అవునా కాదా, ఆ ప్రమాదం ఉంది కదా. మీరు గబుక్కుని ఒక తప్పుడు నిర్ణయం తీసేసుకుని అక్కడ భౌతిక శరీరం తయారైనటువంటి గురువు మీకు 5-6 ఏళ్ళు మార్గదర్శనం చేయాలి. ఎలా నిర్ణయించుకోవాలో, ఎలా నిర్ణయించుకోవాలో మీకు ఎలా తెలుస్తుంది? బెస్ట్ ఏంటంటే ఫాలో ది మాస్టర్. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఆ గురువు ఎలాగా ఆచరణ చేశాడు, ఏమి ఆచరణ చేశాడు ఎలా తెలుస్తుంది? వాళ్ళ జీవితాలు చదువుతే తెలుసుకుందాం. వాళ్ళ జీవితాలు మీకు కూలంకషంగా కంటతా వచ్చేయాలి. ఇంకేత అందరూ ఒకేలాగే జీవిస్తారు. ఆహారాలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆచరణ ఎలా ఉంది, కోపం వచ్చినప్పుడు వాళ్ళ ఆచరణ ఎలా ఉంది, మనకి నచ్చని పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళ ఆచరణ ఎలా ఉంది ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా ఆచరించారో చూసుకుంటే అలాంటి పరిస్థితుల్లో అందరి జీవితాలు ఒకేలాగే వెళ్తాయి. గురువుల జీవితాలు అదే మార్గంలో వెళ్తాయి, మన జీవితాలు అదే మార్గంలో వెళ్తాయి. వాళ్ళు ఆహారం తీసుకుంటారు, మనం ఆహారం తీసుకుంటాం. కానీ వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారము మనస్సుని మార్చేటటువంటి ఆహారము, మనము తీసుకునేటటువంటి ఆహారము మనస్సుని బంధించేటటువంటి ఆహారం. తేడాది అంటే మరి వాళ్ళు ఏ విధమైన ఆహారం తీసుకున్నారో గమనించుకోండి. వాళ్ళ చరిత్ర చదివి ఒక గురువు చరిత్ర చదవకండి, అందరి గురువుల చరిత్రలు చదవండి. అప్పుడు కానీ మీకు అందరి గురువులలో ఉన్నటువంటి ఆ ఏకత్వము అవగాహనకి రాదు. ఇంతమంది గురువులు లేరు అక్కడ. ఉన్నది ఏంటి అంటే ఒకే లైఫ్. ఆ గురువులు జీవించే కళ నేర్చుకున్నారు, మనకి జీవించే కళ లేదు. భావం అర్థమవుతుంది. అంచేత గురువుల యొక్క జీవిత విధానంలో తేడా ఏం లేదు. పేర్లు మారుతూ ఉంటాయి, తల్లిదండ్రుల పేరు మారుతూ ఉంటుంది, జరిగిన సంఘటన సంవత్సరాలు మారుతూ ఉంటాయి. కానీ మార్పు అన్నది అందరిలోనూ కామనే. మొట్టమొదట మీరు చూసేది ఏంటి, గురువుల యొక్క జీవిత చరిత్రలో వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళకే స్పెషల్ కొమ్ములు లేవు, స్పెషల్ అర్హతలు లేవు, వాళ్ళు మనలాంటి వ్యక్తులే. కానీ ఏం జరుగుతుంది, వాళ్ళ జీవితంలో ఒక గురువు ప్రవేశిస్తాడు. ఆ గురువు ఏం చెప్తాడు, నాయన నువ్వు జీవిస్తున్నటువంటి ఈ విధానం తప్పు, నువ్వు దీనికోసం జీవించు అని చెప్తాడు. నన్ను చాలా మంది అడుగుతారు నా దగ్గరికి ఏ గురువు రాలేదే అని. ఇంతమంది గురువుల జీవిత చరిత్రలు నీ దగ్గరికి వచ్చాక కూడా నీ దగ్గరికి ఏ గురువు రాలేదు అనుకుంటే నిన్నేమనుకోవాలి అంటే ఏంటి నీ ఉద్దేశం? భౌతికంగా గురువు వచ్చి చెప్తే నీకేమైనా అర్థం అవుతుందా? ఏమర్థం? భౌతికంగా నిక్కితే ఎంతసేపు చెప్పగలడు? ఎంతసేపు నీతో గురువు మాట్లాడగలడు? నీతో మాట్లాడలేడు గురువు. ఎంతసేపు మాట్లాడతాడు? రియల్గా సత్తా ఉన్నటువంటి గురువు అయితే అసలు మాట్లాడటానికి టైం ఉండదు వాళ్ళకి. ఒక కలెక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. అంతెందుకు ఓ హెడ్ మాస్టర్ దగ్గరకో ఓ ప్రిన్సిపాల్ దగ్గరకో నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి నువ్వు కబుర్లు చెప్పేలా చూస్తాను నేను దమ్ముంటే. ఇంత గురువు నీ దగ్గరికి భౌతిక శరీరధారిగా రాడు, అక్షర రూపంలో అతని యొక్క జీవితము నీకు మార్గదర్శకంగా ఉంటుంది. ప్లస్ ఆ జీవితాలలో ఉన్నటువంటి గొప్ప ఏంటి, గురువుని అయితే ఒకసారి చెప్పి వదిలేస్తాడు, మళ్ళా నీకు డౌట్ వస్తే దొరకడు. పుస్తకం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు రిఫర్ చేయాలి. అది అలా చదువుతున్నావా మనం? అలా చదవటం లేదు, పారాయణ చేస్తున్నాం. పారాయణ చేయటం అంటే మన ఉద్దేశం ఏంటంటే పారాయణ చేయటం అర్థం అవ్వాలి. ఆ విధంగా మనం జీవించాలి అనేటటువంటి మానసిక స్థితి ఉండదు. ఇక్కడ ఇది అర్థం చేసుకోండి, మీ అందరి జీవితాలలోనూ అనేక మంది గురువులు ప్రవేశించారు. ముఖ్యంగా నాతో సంబంధించినటువంటి వాళ్ళకి అనేక మంది గురువులు మీ జీవితంలోకి వచ్చారు. మిగతా వాళ్ళకైతే ఒక మానసికమైనటువంటి ఒక అడ్డంకుతో ఏంటంటే నా గురువు తప్ప మిగతా గురువులందరూ పనికిరాని వాళ్ళు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. మీకు ఒక విశాలమైనటువంటి దృష్టికోణం అప్పుడే వచ్చేసింది. ఏ గురువు గురించి చెప్పినా మీరు వింటారు తప్ప ఈ గురువు గురించి నేను వినను అనేటటువంటి పోజు కొట్టారు. అవునా కాదా? అది మీ చాలా పెద్ద అదృష్టం. దురదృష్టం ఏంటి అంటే అలాంటి గురువులు మీ జీవితంలో ప్రవేశించినా మీరు కళ్ళు మూసేసుకుంటున్నారు, మారటానికి ట్రై చేయగలరు. ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే గురువుల యొక్క చరిత్రను మదహించండి. ఎలా మదహించాలి మీరు? ఆ గురువు జీవితంలో జరిగినటువంటి సంఘటనే నీ జీవితంలో కూడా ఈనాడు జరుగుతున్నది. చాలా స్పష్టంగా చెప్తున్నాను, దాన్ని అండర్లైన్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు మీరు, ఏ గురువు చరిత్ర మీరు చదువుతున్నా ఒకటి గుర్తుంచుకోండి, ఆ గురువు చరిత్ర మీరు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సంఘటన మీ జీవితంలో జరుగుతుంది. జరగకపోతే ఆ పుస్తకం మీరు చదవరు. మీ ప్రయత్నం వల్ల చదివే అంత శక్తి మీకు లేదు. ఆ గురువు యొక్క చరిత్ర మీరు ఎందుకు చదవగలుగుతున్నారు అంటే ఆ గురువు మిమ్మల్ని చదవమంటున్నాడు కనుక. గురువు యొక్క పిలుపు లేకుండా, గురువు యొక్క అనుమతి లేకుండా మీరు గురు చరిత్రలు చదవలేరు. నేను చదివే అనుకోకండి. నేను చాలాసార్లు చూశాను, మనం పుస్తకం కొనేసి ర్యాక్లో పెడతాం, పుస్తకం ఎప్పుడు చదవము. మీరు చూశారు ఎప్పుడైనా? మిగతా వాళ్ళ సంగతి అంతా ఎందుకు? లారీ మహాశయ యొక్క పుస్తకాలు పురాణ పురుష, శ్యామాచరణ లహరి ఆత్మ బయోగ్రఫీ, జీవిత చరిత్ర తెలుగులోనూ ఉంది, హిందీలోనూ ఉంది. తెలుగులో పుస్తకం నేను చాలాసార్లు చదివాను, హిందీలో ఉన్నటువంటి పుస్తకము నేను కొన్నాను, కానీ కొన్ని 5-6 సంవత్సరాలైంది. మొన్న హైదరాబాద్లో చదవటం మొదలైపోయాను, అంటే పుస్తకం కొన్నాను నేను కానీ చదవలేదు. ఇంకట మీరు సాయి చరిత్రను పారాయణ చేస్తున్న శ్రీరామ శర్మ ఆచార్య చరిత్రను చదివినా మీరు చదవగలిగారు అంటేనే ఏంటి అంటే మీ జీవితంలో గురువు ప్రవేశించేశాడు. తమాషాగా ప్రవేశిస్తాడు గురువు, ఆడంబరాలు ఏమి ఉండవు. సూర్యోదయం ఎంత శాంతంగా అయిపోతుందో మీకు తెలియదు, మీరు నిద్రలోనే ఉంటారు, సూర్యోదయం అయిపోతుంది. కానీ మెలకుగా ఉంటే ఆ సూర్యోదయాన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు. అలాగా మనలో చాలా మంది అనేక గురువుల యొక్క చరిత్రలు చదివాము కదా. చదివాము అంటేనే అర్థం ఏంటి? సూర్యోదయం జరిగింది, గురువు యొక్క ప్రవేశం జరిగింది. దాన్నే పూజ్య గురుదేవుల యొక్క జీవిత విధానంలో ఏం చెప్తాడు అంటే సౌభాగ్య సూర్యోదయము. ఏ గురువు చరిత్ర మీరు చదివినా గుర్తుంచుకోండి, మీకు సౌభాగ్యవంతులే, సౌభాగ్యమైనటువంటి సూర్యోదయం అయిపోయినది. ఇంకా తప్పు ఎక్కడ జరుగుతోంది? మీరు గురువుకి కుటుంబానికి మధ్య, గురువుకి మీ వ్యక్తిగత జీవితానికి మధ్య, గురువుకి మీ సమాజానికి మధ్య లింక్ వేసుకోలేకపోతున్నారు. ఒక సమన్వయం, మీ కుటుంబ జీవితము గురువు యొక్క జీవిత ప్రణాళిక, మీ వ్యక్తిగత జీవితము గురువు యొక్క జీవిత ప్రణాళిక, మీ సామాజిక జీవితము గురువు యొక్క జీవిత ప్రణాళిక. అర్థమైందా ఏం చెప్తున్నాను? మీ గురువు యొక్క జీవితంలో మీరు ఈ 3 విషయాలు నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా గురువు ఏం చేశాడు, వ్యక్తిగత జీవితాన్ని ఎవరు శాసించలేరు అని గుర్తుంచుకోండి. వ్యక్తిగతంగా మీరేం చేస్తారు ఎవరైనా కంట్రోల్ చేయగలరా? చేయలేరు కదా. అర్థమైందా నేను చెప్పేది? అవగాహన అవుతుందా? గురువు యొక్క చరిత్రలో, గురువుల యొక్క చరిత్రలో ప్లూరల్ వాడాను, సింగులర్ వాడాను. మీరేం నేర్చుకోవాలి మొట్టమొదట? ఆ గురువు యొక్క చరిత్ర వ్యక్తిగతంగా నువ్వు ఎలా జీవించవచ్చో చెప్తుంది. నిర్ణయించుకో, నువ్వు నిర్ణయించుకో ఎలా జీవించాలి. వ్యక్తిగతంగా నువ్వు ఎలా జీవించాలి అని చెప్పేటటువంటి జీవిత విధానాన్ని మన ఋషులు గాయత్రి అన్నారు. అందువల్ల ఈనాడు గాయత్రి అందరికీ పంచబడుతోంది. ఎందుకంటే వ్యక్తిగతంగా యూ కెన్ డూ వాట్ యు వాంట్, ఎవ్వడూ నీకు అడ్డుతగలేదు. భావం అర్థమవుతుంది కదా. గాయత్రి అంటే ఏంటో, గాయత్రి అంటే నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వచ్చేటటువంటి మార్పు. ఆ మార్పుని ఎవడు శాసించలేడు, ఎవడు కంట్రోల్ చేయలేడు. ఎందుకంటే ఎవరికి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు నువ్వు ఎలా మారావో. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పాలా ఏంటి? అంతేత గాయత్రి అనేటటువంటి ఇక్కడ ఈ పుస్తకంలో చెప్పినటువంటి మాట, ఎక్కడ గాయత్రి అనేటటువంటి పదం వచ్చినా అది మీకు ఎలా వర్తింపజేసుకోవాలి? మీరు వ్యక్తిగతంగా మీరు ఏమి చేయగలరు, మీ సామర్థ్యానికి అనుసారంగా ముందు నిర్ణయించుకోండి. గాబర పడిపోవద్దు, తొందర పడిపోవద్దు. ఒకటి మాత్రము నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ వసంత పంచమి నుంచి నెక్స్ట్ వసంత పంచమి వచ్చే లోపల అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి మహనీయులు మీ కార్యక్రమాలకి దోహదం చేస్తారు. మీరు ఇంట్లో కూర్చుంటే కాదు, కార్యక్రమాలు చేపడితే వంట అర్థమైంది. థీరీ చెప్తే చాలు, ఏంటి అని మీరు ప్రాక్టికల్స్ దిగాలి. మీరు అంతేత మొట్టమొదటి ప్రాక్టికల్స్ ఏం చెప్తున్నాను నేను, మీ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కుటుంబంలో మీరు ఎలాంటి మార్పులు మీ వ్యక్తిగతంగా చేసుకోదలుచుకున్నారో నిర్ణయించుకోండి. ఏమిటి నేను చెప్తున్నాను వ్యక్తిగతంగా? ముందు మంత్ర జపం చేయటం నేర్చుకోండి. అది మీకు రకరకాలుగా అందించాను కదా, శ్రీ మహాలక్ష్మి సాధారణంగా అందజేశాను. సాయి, గాయత్రి,
రకరకాలుగా అందజేశాను. అది క్రమం తప్పకుండా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాను అన్నది. గురుస్థానాలు పెట్టుకున్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో సరి చేయండి. మరి మీకే ఆ గురుస్థానాల్లో చేసేది, అది మీ వ్యక్తిగతమైనది, అది చేసుకోండి. గురుస్థానాలు పెట్టనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టేసుకోండి. యు ఆర్ ఆల్రెడీ లేవ్. ఇంకా ఈ సంవత్సరం నేను పరిగెట్ట తెలుసుకున్నాను, నాతో పాటు మిమ్మల్ని కూడా పరిగెట్టిస్తాను. పరిగెట్టే ఓకే, మీరు పరిగెట్టకపోతే మీతో పాటు పరిగెట్టే వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు మీకు, డోంట్ వరీ. నాతో పరిగెట్టలేరు మీరు, కానీ మీరు ఈ సంవత్సరం వరకు మీరు స్పీడ్ అందుకెళ్ళేంత వరకు నేను మీతో పాటు ఈ సంవత్సరం అంతా వెయిట్ చేస్తాను. ఈ సంవత్సరం అంతా కూడా అంటే నెక్స్ట్ వసంత పంచమికి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కార్యక్రమాలు జరుపుకోబోతున్నాం. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు సహకరిస్తే. నేను వ్యక్తిగతంగా చేసేసుకున్నా అని చెప్తున్నా కదా, అక్కడ మీ ఎవరి సహకారాలు అక్కర్లేదు. అలాగే నా సహకారం కూడా అవసరం లేకుండా మీ వ్యక్తిగత జీవితాలలో ఈ మార్పులు తెచ్చేసుకోండి. క్లియర్? ఈ మార్పుకి మన ఋషులు చెప్పినటువంటి పేరేంటి? గాయత్రి. వ్యక్తిగతమైనటువంటి మార్పు. ఇది కాకుండా కుటుంబంలో మార్పులు రావాలి. ఇక్కడ వస్తుంది మీకు ప్రాబ్లము. గురువులు కుటుంబము అనేటటువంటి మాట, మీరు కుటుంబము అనుకునేటటువంటి మాటకి చాలా తేడా ఉంది. ఆ తేడా మీకు గుర్తుంచుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది ఏమంటారంటే, మా కుటుంబంలో మా భర్త కానీ, నా భార్య కానీ, మా అత్తగారు కానీ, వీళ్ళు కానీ వింటారు లేదండి, మేము మార్చలేకపోతున్నామండి. వాళ్ళ ఎందుకు మార్చడం? వాళ్ళ కర్మ అది, మీ కర్మ ఇది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకే ఇంట్లో బీకామ్ చదివే కుర్రాడు ఉన్నాడు, బీఎస్సీ చదివే కుర్రాడు ఉన్నాడు, ఒకే కాలేజీలో కూడా చదువుతున్నారేమో వాళ్ళు. బీకామ్ ఒకడు చదువుతున్నాడు ఒక కుటుంబంలో, అదే కుటుంబంలో ఇంకోడు బీఎస్సీ చదువుతున్నాడు, పరీక్షలు వచ్చాయి. ఇప్పుడు బీకామ్ చదివేవాడు కామర్స్ చదువుతాడు, బీఎస్సీ చదివేవాడు సైన్స్ చదువుతాడు. ఇంతకీ ఇద్దరు ఏం చేయాలి? ఏం చదవాలి? మార్చుకోవాలి సబ్జెక్ట్స్. అంచేత మీ కుటుంబంలో ఉన్న సభ్యులు ఏ పరీక్ష రాయడానికి జన్మించారో మీకు తెలీదు, మీకు తెలీదు, వాళ్ళకేం చెప్పకండి. మరి కుటుంబం ఉన్నారు కదా, గాయత్రి పరివార్, అరవిందో పరివార్, సాయి పరివార్, ఆ సబ్జెక్ట్ చదివే పరివారంలో కలిసి చేయండి. ఉదాహరణ అర్థమైందా? బీకామ్ చదివేటటువంటి కుర్రాడు కామర్స్ చదివే వాళ్ళతో కలిసి చదువుకుంటాడు. అలాగే మీరు సాయి పరివారికి చెందిన వాళ్ళు అయితే మీ కార్యక్రమాలు, మీ కుటుంబం ఏమిటి? సాయి పరివార్. అంటే సాయి పరివార్తో కలిసి చేయండి. అర్థమైందా? ఉదాహరణ గాయత్రి, గాయత్రి పరివారంతో కలిసి చేయండి. మీ ఇష్టం, అది ఎవరిని ఎన్నుకుంటారు, తప్పేమీ లేదు. ఏ గురువుని ఎన్నుకున్నా మీరు అక్కడికే వెళ్తారు. అర్థమైందా? కుటుంబ పరంగా అంటే అర్థమైందా? కుటుంబ పరంగా అంటే మీ భౌతిక కుటుంబ పరంగా కాదు, మీరు ఆధ్యాత్మికంగా ఏ గురు సంస్థతో లింక్ అయి ఉన్నారో ఆ కుటుంబంతో కలిసి పనిచేయండి. ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు కదా? కష్టమండి. సాయి చరిత్ర పారాయణ చేయాలి అంటే మీరు ఏ పరివారంలో జాయిన్ అవ్వాలి? మరి శ్రీలాల్ శర్మ ఆచార్య చదవాలంటే సాయి పరివారం అని చదవరు. మరి చదవనంటున్నారు అంటే ఎందుకు చదువుతారు? కామర్స్ వాడు కామర్స్ చదువుతాడు, సైన్స్ వాడు సైన్స్ చదువుతాడు. క్లియర్? దీనిని సావిత్రి అంటారు. గాయత్రి ఇండివిజువల్, సావిత్రి నువ్వు ఏ ఆధ్యాత్మిక సంస్థకి చెందావు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దయచేసి మతాన్ని వదిలేయండి. మీరు హిందువులా, ముస్లింలా, జైనులా, అది వదిలేయండి. అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి జీవిత విధానాలు. అవి ఇప్పుడు ఎందుకు పనికిరావు మీకు? ఇంకా ఈ గురు పరివారమే మీకు పనికొస్తాయి. మీరు ఏ గురు పరివారికి సంబంధించినటువంటి వాళ్ళు నిర్ణయించుకోండి, దానికితో కలిసి పనిచేయండి. అప్పుడు మీరేం చేస్తున్నారు? సావిత్రి సాధన చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఏం చేశారు? గాయత్రి సాధన చేశారు. సామూహికంగా కుటుంబ పరంగా
అర్థమైంది కదా? మీ ఇష్టం దేండైనా. ఇది అంతా అయిన తర్వాత మూడవది ఉంది కుండలిని. ఈ సామూహిక శక్తి ఉన్నదే, అంటే ఫిజిక్స్ సరియో, మ్యాథమెటిక్స్ సరియో, కెమిస్ట్రీ సరియో, ఈ మూడు సరిగ్గా నువ్వేమవ్వాలి, ఓ లక్ష్యాన్ని వెళ్తావు కదా. భావం అర్థమవుతుందా? వ్యక్తిగతంగా నువ్వు మ్యాథమెటిక్స్ చదువుకోవచ్చు, కెమిస్ట్రీ చదువుకోవచ్చు, ఫిజిక్స్ చదువుకోవచ్చు వ్యక్తిగతంగా, లేకపోతే బయోకెమిస్ట్రీ చదువుకోవచ్చు, బయాలజీ చదువుకోవచ్చు వ్యక్తిగతంగా. సావిత్రి పరంగా మీరు ఏం చేస్తారు? ఎంపీసీ వాళ్ళందరూ ఒక క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తారు, బైపీసీ వాళ్ళందరూ ఇంకో రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తారు. హిస్టరీ ఫిజిక్స్ అది, హిస్టరీ ఎకనామిక్స్ అది చదివే వాళ్ళు ఇంకో రకమైనటువంటి క్వశ్చన్ పేపర్స్ కలిసి ఆన్సర్ చేస్తారు. ఎగ్జామినేషన్ హాల్లో ఈ భావం అర్థమవుతుందా? పేపర్లు ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తారు? ఎకానమిక్స్ చదివేవాడికి ఎకానమిక్స్ పేపర్లు ఇస్తాం, ఫిజిక్స్ చదివేవాడికి ఫిజిక్స్ పేపర్ ఇస్తారు, ఒకే హాల్లో కదా. అలాగే ఒకే ఈ ప్రపంచంలో విభిన్న గురువుల యొక్క సమూహానికి చెందినటువంటి మీరు ఒకే హాల్లో పరీక్షకి వెళ్ళవ్వాలి. అదే అర్థం అవటండి మీకు. ఒకే హాల్ అంటే ఇక్కడ ఒకే హాల్ ఏంటి? పృథ్వీ. పృథ్వీ అనేటటువంటి ఈ పెద్ద విశాలమైనటువంటి హాల్లో ఏ గురు పరంపరకి చెందినటువంటి వాడు ఆ గురు పరంపర యొక్క ప్రశ్న పత్రాలకి జవాబిచ్చి ముందుకెళ్ళాలి. క్లియర్? ఇది సావిత్రి సాధన. గాయత్రి సాధన ఏంటి? వాడంతట వాడు చదువుకున్నది. ఎకానమిక్స్ పేపర్ రాసేవాడు, ఎకానమిక్స్ బాగా చదువుకుంటాడు వాడి ఇంట్లో. ఫిజిక్స్ పేపర్ రాసేవాడు, ఫిజిక్స్ బాగా చదువుకుంటాడు. కానీ ఇదంతా కూడా వాడు ఒంటరిగా పరీక్ష రాయడానికి వీల్లేదు. ఎక్కడ రాయాలి? ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ అవుతుంది. ఆ ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా సామూహికంగా వాళ్ళ పరీక్ష పేపర్లు జవాబిచ్చుకోవాలి. చదువుకోవటం వ్యక్తిగతం గాయత్రి, సామూహికంగా పరీక్షలు ఇవ్వడం సావిత్రి. క్లియర్? ఆ సామూహికత అర్థం కావటం లేదు ఈనాడు ఆధ్యాత్మిక జగత్తులో. ఒక సమూహంగా ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలకి గురువులు మీకు ప్రశ్న పత్రాలు ఇచ్చారు, నాయన నువ్వు జీవిస్తున్నటువంటి ఈ దేశంలో ఇలాంటి వాతావరణం ఉన్నది, ఎందులో? పొలిటికల్ గా. ఇలాంటి వాతావరణం ఉన్నది కళాక్షేత్రంలో, ఇలాంటి వాతావరణం ఉన్నది వైజ్ఞానిక రంగంలో, దీన్ని ఎలా ఎదుర్కొంటావు నువ్వు? దానికి కావలసినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చినటువంటి గురువులందరినీ కలిపి నేను గురుసత్తాగా ఇచ్చాను. ఇందులో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర శ్రీరామ శర్మ ఆచార్య యొక్క పంచవీరభద్ర సాధన. ఐదు ప్లేన్స్ లో మీరు సామూహికంగా పనిచేయాలి. మీరు అంటే ఎవరు? ఏ గురువు శిష్యుడైనా సామూహికంగా పరీక్షలు రాయాలి. మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి, నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో. వ్యక్తిగతంగా మీరు చదువుకుంటారు, మీ ఇళ్లలో చదువుకుంటారు కదా. బిఎస్సీ చదివేవాడు సైన్స్ పుస్తకాలు చదువుకుంటాడు, బీకామ్ చదివేవాడు కామర్స్ పుస్తకాలు చదువుకుంటాడు, బిఏ చదివేవాడు ఆర్ట్స్ పుస్తకాలు చదువుకుంటాడు. వ్యక్తిగతంగా వాళ్ళ వాడి ఇళ్లల్లో, రైట్? వాడి వాడి ఇళ్లల్లో వాడు వ్యక్తిగతంగా చదువుకునేటటువంటి జ్ఞానము గాయత్రి గురువుల పరంపరలో. కానీ బిఎస్సీ బీకామ్ బిఏ చదివే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? సంవత్సరం అయిపోగానే ఒకే హాలులో సామూహికంగా పరీక్షలు రాస్తారు. సామూహికంగా రాస్తారు. బిఏ చదివేవాడు అదే రూమ్ లో ఉంటాడు, ఒకళ్ళ వెనకాతలు ఒకళ్ళు ఉంటారు. మీరు చూసారు లేదు సైన్స్ స్టూడెంట్ వెనకాతల? సైన్స్ స్టూడెంట్ అని పెట్టరు, కాపీ కొడతారని భయం కాదు, అలా ఉండకూడదని. అలాగే ఈ గురు పరంపర అంతా కూడా ఏ లక్ష్యం వైపు వాళ్ళ శక్తిని వినియోగం చేయాలి? ఈనాడు మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ కి మీరు ఏం జవాబు ఇస్తారు? అది మీకు గురువుని ఇచ్చేటటువంటి ప్రశ్న. ఐదే ఐదు క్షేత్రాలు ఉన్నాయి. అందుకే బిఎస్సీలో వాటిలో కూడా ఐదే సబ్జెక్ట్స్ ఉంటాయి. మూడేమో మీ ఛాయిస్, తెలుగు అండ్ సింగిల్ వ్యక్తి కామన్. పంచవీరభద్ర సాధనే అంతా కూడా
ఇది అర్థం చేసుకోండి. మనము ఈ సంవత్సరం అంతంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం మార్పులు తీసుకువచ్చేయాలి. ఏ యాంగిల్లో మార్పులు తీసుకురావాలి? మొట్టమొదట శాసన వ్యవస్థలో మార్పులు రావాలి. దానికి తగిన వాతావరణం నిర్మించబడి ఉన్నది, ప్రణాళిక ఉన్నది అంతరిక్షంలో. కానీ మనము అది చదివి ఇంప్లిమెంట్ చేయటం లేదు. మనము అంటే అర్థమైందా? ఈ గురు పరంపర గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆ కార్యక్రమాన్ని మనం చేపట్టడం లే దేనికి చేపడుతున్నామంటే మాకు ఉద్యోగం రావాలండి, మాకు పెళ్లిళ్ళు కావాలండి, మాకు ఇది కావాలండి. అవన్నీ అలాగో జరుగుతాయి. నువ్వు కలెక్టర్ అయిపోయావు అనుకో, నువ్వు చీఫ్ మినిస్టర్ అయిపోయావు అనుకో, నీ అమ్మాయి పెళ్లికి నువ్వు ఏమైనా ప్రయత్నం చేయాలి చీఫ్ మినిస్టర్ అయిపోయాక, నీవెంటే పడతారు మా అబ్బాయిని చేసేసుకోండి అని. అందుకని గురువుగారు ఏం చెప్తారు, మీరు కనుక ఈ మార్గంలోకి వచ్చేస్తే మీ భౌతిక సుఖాలు వాటంతట అదే తీరిపోతాయి, గ్యారంటీ. అది భావం అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సావిత్రి సాధన అర్థం అవుతుందే మీకు. సావిత్రి సాధన అంటే సామూహికంగా గాయత్రి మంత్రం చేయటం కాదు, సామూహికంగా గాయత్రి మంత్రం చేసే వాళ్ళు ఒక లక్ష్యానికి పనిచేయట. ఎలా అర్థమైందా? మనకి లక్ష్యం లేదు, అంచేత మేము కలవలేకపోతున్నాం. మనం లక్ష్యం ఉంటే ఎలాగో కలిసిపోతాం. హరిద్వార్ వెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక 10 మంది అందరూ ఏం చేస్తారు, మీరు ఎప్పుడు వెళ్తున్నారండి, అందరం కలిసి వెళ్దామండి అంటారు. అంటారా? అంటారా? ఎందుకంటాం? ఒకే లక్ష్యం ఉంది, ఏంటంటే హరిద్వార్ వెళ్తాం. సినిమాకి వెళ్ళాలంటే నిన్న మీకు తెలియదేమో చెప్పకుండా వెళ్ళిపోయాను నేను, దానికి పెద్ద ప్రణాళిక వేసుకున్నాను అంతే కదా, అవునా కదా? అది సావిత్రి సాధన. కానీ ఇక్కడ సావిత్రి సాధన మీరు ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గ్యారంటీగా నెక్స్ట్ ఇయర్ వసంత పంచమి నాటికి దీని ప్రభావం కనిపిస్తుంది. కొంచెం మీరు ఆ హృదయాన్ని తెచ్చుకోగలిగితే మానవ జాతికి సమాజానికి కూడా గురువులు అందించినటువంటి ఈ విషయాన్ని నేను నేర్చుకుని ఆచరిస్తాను అనే సంకల్పం మీకుంటే చాలు. ఒక చిన్న సంకల్పం మీకుండాలి. ప్లస్ ఈ క్లాసుల్లో చెప్పింది మీరు నెక్స్ట్ మంత్కి అందులో చెప్పబడినటువంటి విషయాలు మీకు తెలియాలి. అంటే ఇక్కడ ఈ గురువులు సామూహికంగా ఏం చేస్తున్నారో తెలియాలి మీకు. చాలా జాగ్రత్తగా, మీకు గురువులు సామూహికంగా ఏం చేస్తున్నారో తెలియదు. శ్రీరామ శర్మ ఆచార్య ఏం చేశాడో తెలుసు, కానీ శ్రీరామ శర్మ ఆచార్య మిగతా గురువులతో కలిసి ఏం చేశాడో మనకి తెలియదు. ఎందుకంటే ఆ దృష్టితో వాళ్ళ రచనలు చదవము. అరబిందో ఏం చేశాడో తెలుసు, కానీ ఇతర గురువులతో కలిసి అరబిందో ప్రపంచానికి ఏం చేశాడో ఆయన పుస్తకాల్లో ఉంది. ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారులో రమణ మహర్షి పాత్ర ఏమిటి, రామకృష్ణ పరమహంస పాత్ర ఏమిటి, అరవిందో పాత్ర ఏమిటి, వింటే కనిపించారు వాళ్ళు. వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు వాళ్ళు. చదివారా మీరు ఎప్పుడైనా? ఇది సావిత్రి సాధన. చెప్పింది అర్థమైందా? సెకండ్ వరల్డ్ వార్లో మీరేమనుకుంటారు అంటే హిట్లర్, చర్చిలు, మస్సోలిని, ఆయన ఎవరు, లెనిన్, వీళ్ళందరూ యుద్ధం చేశారని. కానీ ఈ గురు పరంపర యొక్క చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది, వీళ్ళు వాళ్ళని ఆడించారని. అటువంటి వ్యక్తుల గురించి తెలిసి మీకు, అటువంటి వ్యక్తులు మేము మీకు మార్గదర్శనం చేస్తాము అని చెప్పినా మీరు నిద్ర లేవలేకపోతే నేనేం చేయగలను? కానీ అది అర్థం చేసుకోండి. సావిత్రి అర్థమైనా? సావిత్రి సాధన వల్ల ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి శాసన తంత్రము మారుతుంది, వైజ్ఞానిక దృష్టికోణము మారుతుంది, ధనాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానము మారుతుంది, సినిమా రంగాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానము మారుతుంది. లెక్చర్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు, విషయాన్ని చెప్పేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు మారుతాయి. మీరు సినిమాలు ఈ మధ్య చూస్తూ ఉంటే గమనించరేమో, ఇదివరకు ఏంటి లైలా మజ్ను, దేవదాస్ అంటే ప్రేమ కోసం అంతా త్యాగం చేసేటటువంటి వాళ్ళు కథలు వస్తే, ఇప్పుడు కథలు ఎలా వస్తున్నాయో చూసారా? లక్ష్యం ఉంటే
లక్ష్యం ముఖ్యం కానీ ప్రేమ ముఖ్యం కాదు అని చెప్పే సినిమాలు ఇస్తున్నాయి, గమనించారా? నువ్వు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, నేనే ప్రేమిస్తానంటాడు ఏ సినిమాలు? మార్పు అర్థమైందా? మరి సినిమాలు చూడండి, మరి ఆ మార్పు ముఖ్యం కాదా? ప్లస్ అందులో వన్ సైడెడ్ లవ్ లో ఉన్న లాభాలు కూడా చెప్తుంది. లాభాలే కాదు, ఆ దృష్టితో చూడండి ఎలా మారిపోతుందో ప్రపంచం. ఆ దృష్టితో చూడకపోతే ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నాను, ఇంతమంది మహనీయులు చేసినటువంటి సాధనకు సామూహికంగా పంచవీరభద్ర సాధనాన్ని శ్రీనివాస శర్మాచార్య పెట్టాడు. పంచకోశ జాగరణ అని అరవిందో చెప్పాడు. రమణ మహర్షి ఏమన్నాడు, ఏ జాగరణ అక్కర్లేదయ్యా, నువ్వు హృదయంలో ఉండి నీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండి అన్నీ కరెక్ట్గా అయిపోతాయని చెప్పాడు. మార్గాన్ని వేరువేరుగా చెప్పినా వాళ్ళ ఉద్దేశం ఏమిటి? సమాజంలో మార్పు, సమాజంలో మార్పు. అంటే ఈ సావిత్రి సాధన చేస్తున్నటువంటి మీరు గాయత్రి సాధన, మీ వ్యక్తిగత సాధన, ఈ సామాజిక సాధన చేస్తున్నటువంటి వాళ్లకు నెక్స్ట్ క్లాస్ లో నేను ఈ గురువుల డైరెక్ట్ ప్రేరణ వల్ల వైజ్ఞానిక రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ ఐదు రంగాలు గుర్తుంచుకోండి. మొట్టమొదటి రంగము పొలిటీషియన్స్ యొక్క రంగము, రెండవ రంగము ధనవంతుల యొక్క రంగము, మూడవ రంగము వైజ్ఞానికుల యొక్క రంగము, నాలుగవ రంగము అభినేతల యొక్క రంగము, ఐదవది టీచిచ్చేవాళ్ళ రంగము, టీచర్స్ యొక్క రంగము. ఇవి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో అంటే ఈ క్లాస్ అయిపోయాక, ఇవాళ రేపు ఈ క్లాస్ ఉంటుంది, రేపు ఇంకా అంత లోతుగా చెప్తాను. సావిత్రి సాధన అర్థమైంది కదా మీకు, బాగా అర్థం చేసుకోండి. మీరు చెప్పగలగాలి సావిత్రి సాధన అంటే ఏమిటో, ఎక్కడ జరుగుతుందో. 10 మంది కలిసి కూర్చుని ఇవాళ పొద్దున్న నేను ఒకటో చూశాను, సర్పంచులందరూ కూడా ఓవర్ హెడ్ ఏమంటారు, ఓవర్ బ్రిడ్జ్ మీద కూర్చుని ధర్నా ఇచ్చారు 5 గంటలకు. అది సావిత్రి సాధన. అది దేనికి సంబంధించిన సావిత్రి సాధన? పాలిటిక్స్ కి సంబంధించినటువంటి సావిత్రి. మరి జీతాలు పెంచాలి, లేకపోతే రిలయన్స్ లో వచ్చినటువంటి ఏంటది అన్నదమ్ముల మధ్య అంబానీను ఏమొచ్చిందని ఏమంటారు, విభజన. అది ఏ క్షేత్రంలో వచ్చింది? బిజినెస్ క్షేత్రంలో. మీరు అది గుర్తు చేసుకుని అర్థం చేసుకోగలిగితే మీరు చాలా ఈజీగా గుర్తుపట్టేస్తారు రాబోయే రోజుల్లో ఏం జరగబోతున్నదో. మీరు గుర్తుపట్టాలి, అది నేను గుర్తుపట్టాను కనుకే ఈ క్లాసులు. కానీ మీరు నేర్చుకోవాలి ఇన్ని రంగాలలో, వైజ్ఞానిక రంగంలో ఏం జరుగుతుంది, ఫిల్మ్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది. మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకుని మీలో కొంతమంది 5-6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పిక్చర్ తీసేస్తే సూపర్ హిట్ అవుతుంది అది. కానీ నన్ను వాళ్ళు ఏమంటారు, మీరు చెప్పండి మాస్టర్ అంటారు. నేను సినిమా తీయడానికి క్లాసులు తీసి చెప్పటం లేదు, కానీ దీనిలో ఉన్న లాభాలు చెప్తున్నాను. నేను కష్టపడకుండా మాత్రమే మీరు చదవకుండా నేను చెప్పేస్తే ఏమవుతుంది, ఏమవుతుందో తెలుసా? నేను ఏ ఉద్దేశంతో చెప్తానో అది అర్థం కాదు. నేనేదో చెప్తాను, మీరు ఈ నియమాలు పాటించండి, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అంటే వాళ్ళ బుర్రలు ఉపయోగిస్తారు. వాళ్ళ బుర్రలు ఉపయోగిస్తే నాకేం తప్పు లేదు, కానీ నాకింకా ధైర్యం లేదు. మీ బుర్రలు నాకంటే బాగా పనిచేస్తున్నాయని, కానీ ఖచ్చితంగా 2-3 ఏళ్లలో గ్యారంటీగా మీ బుర్రలు నాకంటే కూడా బాగా పనిచేస్తాయి. ఇంకేత నా అనుభవంతో చెప్పేటటువంటి విద్య మీకు వెళ్తుంది కనుక. పాయింట్ అర్థమైందా ఏం చెప్తున్నాను? పొలిటీషియన్స్ గా మీరు ఎదగాలన్నా, వ్యాపారవేత్తలుగా మీరు ఎదగాలన్నా, వైజ్ఞానికంగా మీరు ఎదగాలన్నా, మీరంటే మీరనే కాదు మీ పిల్లలు, మన జీవితాలు ఒక కొలి, మన అంటే నేను నా ఏజ్ గ్రూప్ తో చెప్తున్నాను, అందరికీ చెప్పటం లేదు. ఒక కొలికి వచ్చేసి అయిపోయింది ఇంకా. ఇంకా నేనేం చేయగలను అంటే నా జీవితంలో నేను పుచ్చుకున్న నేర్చుకున్నటువంటి సారాన్ని నేను మీకు పంచగలను. కానీ మీ జీవితాలలో మీరు చాలా ఎదగవచ్చు. ఈ ఐదు రంగాలలో మీ పిల్లల్ని ఎదిగేటట్టు చేయవచ్చు. ఈ ఐదు రంగాలలో మీరు ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి మార్గము సావిత్రి సాధన, సామూహిక సాధన. ఐదు రంగాలు అర్థమయ్యాయి కదా, చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. అందువల్ల ఎప్పుడూ పేపర్ చదివినటువంటి నేను రోజు పేపర్ చదువుతున్నాయినంట ఎలా వెళ్తోంది. నేను చేసేటటువంటి ప్రయోగాలు వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి. నేను చేసే వ్యక్తిగత సామూహిక ప్రయోగాలు సూక్ష్మ జగత్తులో అనేక మంది గురువుల యొక్క శిష్యులతో చేసుకుంటున్నాను. నాకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. మరి వాళ్ళకి అర్థం అవుతున్నాయా లేదో కూడా నాకు తెలియదు. ఇంకేంటే నేను చెప్పిన వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఇది చెబుతూ ఉంటారు. ఇంకేత వాళ్ళ ఆలోచన, వాళ్ళ జీవిత విధానము, మ్యా అహంకారాలు వాళ్ళని అడ్డు తగులుతున్నాయి, పూర్తిగా అడ్డు తగులుతున్నాయి. వాళ్ళు ఎదగలేకపోతున్నారు. నేనేం చేయలేను దానికి. అది ఎవరికి వాళ్ళు కష్టపడాల్సిందే. మీ అహంకారాలు, మీ ఆలోచన విధానాలకు మీరు స్పష్టి చెప్పలేకపోతే సుఖమయ జీవితం అయితే వస్తుంది తప్ప, అంటే గాయత్రీమయ జీవితం అయితే వస్తుంది తప్ప, సావిత్రి సాధన మీరు చేయదలుచుకుంటే, మీ పిల్లల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళదలుచుకుంటే ఈ విద్య నేర్చుకోండి. ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడ నేర్చుకోవాలి మీరు, మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లల్ని ఆ రంగంలో తీసుకువెళ్ళదలుచుకుంటే విశ్వవిఖ్యాత అయిపోతారు. ఆల్ వరల్డ్ ఫేమస్ అవుతారు ఆ రంగంలో. రంగాలు మళ్లీ పేరు గుర్తుంచుకోండి మీరు. మొట్టమొదటిది పొలిటీషియన్, రెండవది బిజినెస్ పీపుల్, మూడవది వైజ్ఞానికులు, నాలుగవది యాక్టర్స్, ఐదవది స్పీకర్. స్పీకర్స్ మాట్లాడారు ఏ విషయం. ఈ సావిత్రి సాధన చేస్తూ వారి వారి దేశాలలో ఉన్నటువంటి ఈ ఐదు రంగాలలో కావలసినటువంటి మార్పులు తీసుకుంటూ కుండలిని సాధకులు ఓ విశేషమైనటువంటి ప్రయోగం చేయబోతున్నారు. కుండలిని సాధన అంటే ఇప్పుడు అర్థమైంది కదా. సావిత్రి సాధకులు అందరూ కలిసి చేసే ప్రయత్నం. సావిత్రి సాధకులు ఎంతమంది వచ్చారు మీకు? ఐదుగురు వచ్చారు. దానినే మనం పంచముఖి గాయత్రి అంటాం. ఏకముఖి గాయత్రి వ్యక్తిగతమైనటువంటి గాయత్రి. సావిత్రి సాధన ఐదు ముఖాలతో జరుగుతుంది, పంచముఖి గాయత్రి. ఇదంతా అయిపోయిన తర్వాత కుండలిని సాధన వస్తుంది. అంటే వ్యక్తిగత సాధన చేసుకుంటూ సామూహికమైనటువంటి సావిత్రి సాధన చేస్తూ ఓ విశేషమైనటువంటి లక్ష్యానికి ఐదుగురు కలిసి పనిచేస్తారు. ఈ ఐదుగురు కలిసి అది కుండలి. క్లియర్? అంచేత ఇదేదో మేము ఇంటి దగ్గర కూర్చుని మేము జపం చేసేస్తే కుండలిని సాధన అయిపోతుంది, అవ్వదు. అందుకని కుండలిని సాధన ఫలితం ఇవ్వటమే ఇంటి దగ్గర కూర్చుని చేసుకునేది కాదు. ఇంటి దగ్గర కూర్చుని చేసుకునే సాధన, ఏ సాధన చేసినా దానికి ఏం పేరు పెట్టాలి మనం? గాయత్రి సాధన. వ్యక్తిగతంగా నువ్వేం చేయాలి అది గాయత్రి సాధనే. దానికి నువ్వు పేరు ఏదైనా పెట్టుకో. పిచ్చి పేర్లు ఏంటే, నేను ఇంట్లో కూర్చుంటున్నాను, ఎవరితోనూ కలవను. నాతో ఒకళ్ళు అడిగారు, నేను పెద్ద ఆకుని అయిపోతే ఆ సాధన బాగుంటుందా అని. ఎందుకు బాగుండదు? కానీ పెద్ద ఆకు అయితే నువ్వు ఎంత చేసినా ఏ సాధన చేస్తున్నావు? వ్యక్తిగతమైనటువంటి సాధన. వ్యక్తిగతంగా శ్రీరామ శర్మ ఆచార్య, లాహరీ మహాశయ, రామకృష్ణ పరమహంస లాంటి పెద్ద పెద్ద ఆకులు ఏమీ చేయలేకపోయి చేయగలిగాయా? చేయగలిగితే ఇది ఎందుకు? గాయత్రి సాధన లాభం. వ్యక్తిగతంగా నువ్వు ఎంత ఎదిగినా నువ్వు ఎందుకు పనికిరావు. ఇది మర్చిపోయాను మనం. ఇంకంటే అహంకారం ఇన్నాళ్ళ బట్టి, ఇన్ని వేల సంవత్సరాల బట్టి మన మనసులోకి దూరింది ఏంటి అంటే నేను గొప్పవాడిని అయిపోవాలి. నువ్వు ఒక్కడివి గొప్పవాడు అవ్వలేవు. ఇంకేత నువ్వు గొప్పవాడు ఇవ్వాలంటే నీ చుట్టూ ఎవరు ఉండాలి? నీకంటే గొప్పవాళ్ళు కానివాళ్ళు ఉండాలి.
అవునా కదా? అంతేత నువ్వు గొప్పవాడి అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఆ సినిమా పాట ఏంటి? రథవాయన నేనే, చవట ఆయన నేనే అని నువ్వు ఎంత గొప్ప చవటమే అన్నది దాన్ని బట్టి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే, కోపంతో ఏం చెప్పట్లేదు. మీకు అసలు అవగాహన లేదు గురువుని ఏం చెప్తున్నారు. మీరేం చేస్తారు గురువుని? వ్యక్తిగత సాధన చేసుకునేటటువంటి రోజులు అయిపోయాయి. వ్యక్తిగత సాధన ఎందుకు అంటే వండుకు తినాలి కదా, కానీ తినేసాక అయిపోయింది నీ పని. తర్వాత ఏం చేయాలి? ఇంకా ఉద్యోగానికి పోవాలి, ఆఫీసుకు పోవాలి, ఎక్కడికో పోవాలి. అక్కడ ఏం చేస్తావు నువ్వు? సావిత్రి సాధన చేస్తావు, కలిసి పనిచేస్తావు. భావం అర్థమవుతుందా? ఈ మూడు పదాలకి ఆ విశేషమైనటువంటి భావ పరంపర అర్థం చేసుకోండి. గాయత్రి ఒంటరిగా చేసుకునే సాధన, సావిత్రి గురు పరంపరతో కలిసి చేసే సాధన. సాయి పరివార్ ఏం చేస్తోంది? ఎవరికి ఏం చేస్తోంది? సమాజానికి ఏం చేస్తోంది? మీరు అదే ఆలోచించాలి. మీకేమవుతోంది? అది అలాగే వస్తుంది. మీకు రావాలని తెచ్చేది లెక్చరర్గా నేను కాలేజీకి వెళ్ళి కెమిస్ట్రీ చెప్తూ ఉంటే నా కుటుంబానికి కావాల్సిన పోషణ నాకు వస్తుందా లేదా? కానీ ఆ ఉద్యోగం చేసేది నా కుటుంబ పోషణం కాదు. ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాను? సమాజానికి ఉపయోగపడుతున్నా. భావం అర్థమైందా? ఓ ఇంజనీర్ ఉన్నాడు, రోడ్డు ఏంటంటే R&Dలో పనిచేస్తున్నాడు. అక్కడ వాడు పనిచేస్తున్నాడు కనుక వాడికి జీతం వస్తుంది, ఆ జీతంతో కుటుంబానికి పోషణ జరుగుతుంది. కానీ R&Dలో వాడు పనిచేస్తున్నప్పుడు వాడి లక్ష్యము కుటుంబ పోషణ కాదు. ఏం చేయాలి వాడు? అక్కడ ఏ లక్ష్యానికి వెళ్ళాలో దానికి వాడు సహకరించాలి. అర్థమవుతుందా? అంటే సామూహిక లక్ష్యం అయింది, అది సావిత్రి సాధన అయింది. అంటే ఉద్యోగస్తులందరూ కూడా సావిత్రి సాధకులని గుర్తుంచుకోండి. మనం ఏం చేస్తున్నాం? ఒక్క మెట్టు ముందుకు వెళ్తున్నాం. గురువులందరూ స్థాపించినటువంటి ఈ సమాజాలు, అరవిందో సొసైటీ, రామకృష్ణ మిషన్, ఎస్ఎస్వై, థియాసఫీ, సాయి పరివార్, సత్యసాయి పరివార్, ఏం చేస్తున్నారు మీరు సమాజానికి? నథింగ్. ఆలోచన చేస్తున్నావు మనం? ఏదో భజన చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, ఓకే. కానీ ఒక సత్యసాయి పరివార్ సమాజానికి ఏమిస్తోంది? శరది సాయి పరివార్ సమాజానికి ఏమిస్తోంది? లాహి మహర్షి యొక్క శాస్త్ర విజ్ఞానం వాళ్ళు సమాజానికి ఏమిస్తున్నారు? గాయత్రి పరివార్ వాళ్ళు సమాజానికి ఏమిస్తున్నారు? ఉందా ఏదైనా ఒక ప్రణాళిక? మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసు మనకి, శానిటరీ వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలుసు, రోడ్వేస్ వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలుసు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలుసు, హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మనకి తెలుసు కదా. అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు ఆ కార్యక్రమాలకి వాళ్ళ యొక్క తెలివితేటల్ని, వాళ్ళ యొక్క శక్తిని ఇస్తున్నారు కదా. మరి గురువుల యొక్క ఎన్ని సంస్థలు ఉన్నా సమాజానికి మన శక్తిని, మన సామర్థ్యాన్ని ఇస్తున్నామా? లేదు, ఇవ్వటం లేదు. మనం అది ఎప్పుడైతే ఇస్తామో ఏమవుతుందని సావిత్రి సాధన అవుతుంది. అర్థమైందా? మీకోసం చేసుకుంటే గాయత్రి. పిల్లవాడు ఇంజనీర్ అయ్యేంత వరకు మీరు డబ్బులు ఖర్చు పెడతారు, అంతా చేస్తారు, అది గాయత్రి. వాడు ఇంజనీర్ అయ్యాక ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. ఒక ఇంజనీరే పనిచేస్తాడు అక్కడ? చాలా మంది ఇంజనీర్స్ పనిచేస్తాడు. ఆ ఇంజనీరు అందరూ ఇంజనీర్ పరివారానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ ఇంజనీర్ సావిత్రి వర్క్ వల్ల ఆ కంపెనీ సమాజానికి ఉపయోగపడేటటువంటి ఏదో ఒక పని చేస్తుంది. ఆ పని చేయటం వల్ల ఈ గాయత్రి సాధకులు జీవించగలుగుతున్నారు. అర్థమైనా? గాయత్రి సావిత్రి. ఇప్పుడు కుండలిని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇన్ని రకాల మనుషులు, ఇన్ని సంస్థలు ఒకే లక్ష్యం వైపు పనిచేస్తే కుండలిని క్లియర్. ఒకే లక్ష్యం ఏమిటి అన్నది మనం రేపు మాట్లాడుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుని చెప్పింది మనం ఏం చేసుకోండి, బుర్ర ఎక్కించుకోండి,
రెండు మూడు నేను క్లాస్ చెప్పినప్పుడు మనల్ని నేను పైకి చేస్తూ ఉంటాను, మీరు మనస్సులో వింటూ ఉంటారు. కానీ తర్వాత తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక ఈ మననం చాలా ముఖ్యం. ఊహించడం, కళ్ళు తీసుకోండి, ఇవాళ చెప్పింది మనం ఊహించుకుందాం. ముందు శ్వాసను గమనించండి. శ్వాస బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది. ఆధ్యాత్మికత అంటే అభివృద్ధి ప్రక్రియ అని అర్థం చేసుకున్నాం. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. బాహ్య జగత్తులో మనకి నచ్చని ఎన్ని పరిస్థితులున్నా దానిని ఆనందంగా స్వీకరించడం. దానికి ఉదాహరణ కాళ్ళు చేతులు విరిగిపోయినా డ్యాన్స్ చేస్తూ జీవించడం. డ్యాన్స్ అనేటటువంటిది డ్యాన్స్ కాదు, జీవితమే ఒక డ్యాన్స్. అదే నటరాజ స్వరూపము. నాకు సుఖంగా లేదు, నేనేం చేస్తాననే ఏడుపు కాదు. ఎలాంటి కష్టాలలో ఉన్నా డ్యాన్స్ చేస్తూ జీవించగలిగేటటువంటి విధానము ఆధ్యాత్మిక విధానం. ఈ ఆధ్యాత్మిక విధానంలో గురువు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాడు. దానికి గురువుల జీవిత చరిత్రలు ప్లూరల్ చదువుతూ మన జీవితాలలో ఆ గురువు జీవితంలో సంబంధించిన సంఘటనలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, గురువు ఎలా ప్రవర్తించాడు అన్నది గమనించుకుంటాం, నోట్స్ రాసుకుంటాం. అనేక సార్లు చేయలేకపోయినా లక్ష్యాన్ని క్లియర్ గా పెట్టుకుంటాం. పడుతూ లేస్తూ ఉంటాం. ఇంకెంత నిరాశ ఉంటే నేను అలా ప్రవర్తించలేకపోయాను గురువులాగా అని ప్రయత్నించడే, నిరంతరం ప్రయత్నించడం. ఇటువంటి వ్యక్తిగత ప్రయత్నాలను గాయత్రి సాధన, గాయత్రి మంత్ర సాధన కాదు, గాయత్రి హౌ టు లివ్ వ్యక్తిగత సాధన. అనేక ఆధ్యాత్మిక పరివారాలు ఒక విశేషమైనటువంటి జీవిత విధానానికి అనుగుణంగా ప్రయత్నిస్తున్నాయి. అవి ఏ దిశలో వెళ్తున్నాయి అది గమనించుకుంటూ మీకు నచ్చిన పరివారతో పాటు చేతులు కలిపి పనిచేయగా సాధించే సాధన. ఈ సావిత్రి సాధన గురువులందరూ చేశారు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, భారతదేశ స్వాతంత్రంలో ఈ గురువులు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఈ గురువుల యొక్క ప్రయత్నం వల్లే మనకి కనిపిస్తున్న బాహ్య జీవితంలో ప్రసిద్ధికెక్కినటువంటి రాజనీతిజ్ఞులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, అభినేతలు మాట్లాడగలిగేవాళ్ళు పాత్ర ఉన్నది. ఇది సావిత్రి సాధన. ఎలా మార్చారు గురువులు వాళ్ళని అది మీకు అర్థమైపోతే మీరు మీ పిల్లలు రాబోయేటటువంటి సంవత్సరంలో ముందు భారతదేశ చరిత్రలో తర్వాత ప్రపంచ చరిత్రలో చాలా విశేషమైనటువంటి పాత్ర పోషించగలరు. ఆ తర్వాత ఈ సావిత్రి సాధన అయిన తర్వాత మెల్లిమెల్లిగా మనము సమస్త మానవ జాతిని ఈ అఖండ గురుసత్తా ఏ దిశలో తీసుకువెళ్తోందో తెలుసుకునేది కుండలిని ప్రక్రియ. ఈ విధంగా గాయత్రి, సావిత్రి, కుండలిని ప్రక్రియను అర్థం చేసుకుంటూ మెల్లిమెల్లిగా మనము ప్రతి నెల ముందుకి వెళ్ళటానికి తగిన ప్రణాళిక వేసుకుంటూ నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ మనం ఈ క్లాసులు తీసుకుంటున్నప్పుడు మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో వచ్చేటటువంటి విధానం నేను మీకు రేపు నేర్పుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా. న్యాయేన మార్గేణ మహిమహిత గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యకామినే దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంత శరణాః శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్గమయ సమసోమయోగమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా సుయవస్థాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.
మళ్ళీ నేను చెప్పిన సూచన మర్చిపోవద్దు. మేధా